ఇంకా దిగిపోవాలి.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒకప్పుడు అయోధ్యానగరంలో హనుమంతుడు సీతాదేవికి నమస్కారం చేయటం కోసం అమ్మవారున్న మందిరానికి వెళ్ళాడు. రోజు సీతామాతకి రాముడికి ఉదయం పూట నమస్కరించకుండా హనుమంతుడు ఏ పని చేయడు. వానరాలకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి. ఈ రోమాలే లేకపోతే అది కోతి కాదు, అది బ్రతకడం కొంచెం కష్టం. సాక్షాత్తు పరమేశ్వరుడు హనుమంతుడనే పేరుతోటి వానరుడిగా అవతరించాడు. అందుకే హనుమంతుడంటే రుద్రస్వరూపుడు. ఆయన అష్టోత్తర శతనామాలలో ఒక నామం పేరు ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః అని. కాబట్టి ఆయన సాక్షాత్ రుద్రుడు, ప్రస్తుతం హనుమంతుడు. వానర జాతిలో పుట్టడం వల్ల వానర లక్షణములు తన శరీరమునకు ఉండేలో చూసుకునేవాడు ఆయన. అందువల్ల ఒళ్ళంతా రోమాలు ఉంటాయి కదా. సుందరకాండలో కూడా దుధువేచస రోమాణి అన్నారు. అంటే రోమములు ఒక్కసారి ఇలా విదిల్చాడు. కొంతమంది స్నానం చేశాక జుట్టిలా పటాపటా కొట్టుకుంటారు చూసారా. ఈ స్నానం చేసిన తర్వాత వాళ్ళ నెత్తి మీద రెండు గురువుల మీద పడితే గురువులు కూడా పవిత్రం అవుతారు, అవబృత స్నానం చేసినట్టుగా. మహానుభావులు కొంతమంది దుప్పట్లు కొంతమంది విసురుతారు. ఇక కొంతమంది అసభ్యులు ఉంటారు, తువ్వాలు నీళ్లలో ముంచిన తర్వాత ఆ తువ్వాల్ని పటా పటా పటాలా విసురుతారు. ఎందుకలా పడతారు? మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి, లేదా మాట్లాడుకోరుకోవాలి. మీరు కొడితే దొరుకుతుందా? మీరు దగ్గరికి వెళ్ళండి, అవతల తలుపులు వేయండి. అంతే తలుపులు వేయకుండా ఇక్కడ కూర్చుని అల్లా అల్లా అంటే అదేమన్నా వింటుందా? వచ్చినవాడు సాక్షాత్ ఆంజనేయుడు. అయ్యి దుధువేచ సరోమాణి అన్నారు, వెంట్రుకలలో విదిల్చేట్టాయని. ఇప్పుడు విదిల్చాడు. మనం దాన్ని అదల్చక్కర్లా, తలుపేస్తే ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్తానంటే, కొంచెం ఈ స్నానాలు చేసేవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వస్త్రం ఇలా వెదల్చకూడదు. విదిలిస్తే ఆ నీళ్లు ఇతరుల మీద పడితే 5 జన్మలు కుష్ఠరోగ పీడితులుగా పుడతారని మార్కండేయ పురాణంలో ఉంటుంది. వస్త్రం ఎప్పుడూ కూడా పూర్వకాలం అందుకని ఇలా దులపకూడదు ఇతరుల మీద, ఎవరూ లేని చోట దూరంగా దులుపుకోవాలి. పవిత్ర స్నానం చేశారు ఇలాంటి పుణ్యాత్ములు, వాళ్ళ మీద తువాళ్ళు విదిలిస్తే ఎలాగా? పటాపటా పెద్ద శబ్దం చేసి విదిలించేసి ఆ నీళ్ళంతా వీడి మీద వస్తారన్నమాట. ఇది ఒక కర్మయోగం. తెలిసి కొన్ని తెలియక కొన్ని కొన్ని దోషాలు చేస్తున్నాం, ఆ దోషాలు తొలగించుకుంటే లాభం. సహజంగా మానవులు మంచివాళ్ళే, తెలియక అంటే అజ్ఞానం వల్ల కొన్ని అపరాధాలు చేస్తారు. ఈ అపరాధాలు చేసేటప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా, ఆ చేస్తే ఏమవుతుంది అని ఒక నాస్తికవాదం చేస్తాడట. ఇది యవ్వనంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వార్ధక్యంలోనూ మరణ సమయంలోనూ ఇవి పట్టి పీడిస్తాయి. ఒక యవ్వనంలో కూడా కొన్ని రకాలుగా ఏడిపిస్తాయి అనుకోండి, అది తెలియదు కానీ వీడి అజ్ఞానికి. ఎంతమందిని చూశాం మేము, చేసిన పాపాలు యావ జీవితం అనుభవించిన లక్షలాది మందిని చూశాను మేము, కొన్ని లక్షల మంది శిష్యుల్ని అనుభవిస్తున్న కర్మల నుంచి విముక్తి చేయడానికి ఎన్నో యాతనలు పడ్డాము మేము. అందులో మాకు బాగా తెలుస్తాయి, లౌకిక ప్రపంచంలో ఉన్నవాళ్ళకంటే కొంచెం గురుస్థానంలో ఉన్నవాళ్ళకి కష్టాల్లో ఉన్నవాళ్ళు వచ్చి వేదపడుతూ ఉంటారు కనుక తెలుస్తూ ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ చేసిన ప్రతి పాపం అనుభవించాలి. యజ్ఞోపవేతం తీసేసి పక్కన పారేసి ఉపనయనం అయ్యాక నాస్తికుడే చరించిన వాళ్ళు 5 సంవత్సరములు మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తూ అన్నం పెట్టేవాళ్ళు లేక కోమాలో గజగజలాడి చచ్చిన వాళ్ళు నేను చూశాను. చావడం బతకడం, చివరికి నేనే జాలిపడి ఆ ఇంట్లో వాళ్ళని, వాడి చెవిలో గాయత్రి మంత్రం చెప్పండిరా వాడు విముక్తి పొందుతాడంటే అప్పుడు వాడు గాయత్రి మంత్రం చెప్పాక అప్పుడు తెచ్చాడు. బతకడం 100 ఏళ్ళు బతికితే ఉపయోగం ఉంది, 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికితే ఉపయోగం, 100 ఏళ్ళు బతికవు. కానీ 100 ఏళ్లలో 10 ఏళ్ల పాటు మంచం మీద పడి తిన్నదరక్క, కళ్ళు కనిపించక, అసలు తానెవరో తెలియక, కూతురెవరో కొడుకెవరో తెలియక, అజ్ఞానంలో పడ్డాక బ్రతుకు బ్రతుక. ఈ స్థితి ఎవరికి రాకూడదని మాత్రం మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ హాయిగా శరీరం విడిచిపెట్టాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇటువంటి దరిద్రం పగవాడికి కూడా రాకూడదట. రాకూడదంటే మన ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ సృష్టి ఒక అపూర్వ శక్తి వల్ల రచింపబడింది, ఆ శక్తి నిరంతరం మనల్ని నడిపిస్తోంది, కాపాడుతున్నది. కాబట్టి అన్నీ మన గొప్పతనం అని అనుకోకండి. మానవుడి శక్తి ఎందుకు పనికిరాదు? దానికి ఉదాహరణ నా జీవితమే. నా జీవితంలో నేను చేసిన సాధనలు, నా జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, వీటన్నిటి వల్ల నిరంతరం పరమాత్మను చూస్తూనే ఉన్నాను. అక్షరం ముక్క రాదు వీడికి అనుకున్నటువంటి వాడిని అఖిలలోక గురువుని చేయగలుగుతాడు పరమాత్మ తలుచుకుంటే. వీడి గొంతు ఎందుకు పనికిరాదని ఎవరన్నారో వాళ్లే నీ గొంతు చాలా బాగుందంటారు పరమేశ్వరుడి కరుణ ఉంటే. వీడికి రూపాయి సంపాదన ఉండదని ఎవడనుకుంటాడో వాణ్ణే కోటీశ్వరుణ్ణి చేస్తాడు ఆ పరమేశ్వరుడు తన కరుణతో. వీడు సర్వరోగి అనుకున్న వాడిని నీరోగిగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తాడు. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అని మన పెద్దలు ఊరికే చెప్పారా, మోగవాడి చేత పలికింప చేస్తాడు, కుంటివాడు కొండెక్కి దూకేలా చేస్తాడు, ఎవరి చేత ఏ పనన్నా చేయించగలుగుతాడు. అదే పరమాత్మ యొక్క శక్తి. మా పీఠం మొట్టమొదటి పీఠం కట్టినప్పుడు శంకుస్థాపనకు ఒక రాయి ఉండేది అక్కడ. ఆ రాయి మీద కొబ్బరికాయ కొట్టాం, ఆ ఎదురుగుండా గుడిసెలు ఉండేవి. ఆ గుడిసెలు వాళ్ళందరూ పందులు మేపుకునే ఎరకల వాళ్ళు పాపం. అందులో ఒక కుర్రాడు మోగవాడు. ఆ మోగవాడు ఈ కొబ్బరికాయ కొట్టగానే అక్కడ కూర్చున్నాడు. ఈ నీళ్లు వాడు నోట్లో పడ్డాయండి అన్నాడు. ఇప్పుడు స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకుంటాడు. నోరు మాట వచ్చేసింది, 8 ఏళ్ల కుర్రాడికి మాట వచ్చింది. ఎంత ఆశ్చర్యపోయారు అప్పట్లో అందరూ అన్నమాట. ఓ కృష్ణరాజు గారు ఒక ఆయన ఉండి కారు నడిపేవాడు ఆయన. ఇదేమిటి గురువు గారు 8 ఏళ్ల వరకు మాట్లాడిన వాడు ఎలా వచ్చింది అన్నారంటే. చాలామందికి తెలుసు, కొంతమందికి ఆ పీఠం దగ్గర ఉన్న వాళ్ళకి. అంటే పరమేశ్వరి తలుచుకుంటే ఇక వీడికి మాట రాదు అనుకుంటే కూడా వస్తుంది. ఆవిడ అనుగ్రహం మనం సంపాదించాలి. సంపాదించాలంటే మనం చేయవలసిన పనులు కొన్ని చెయ్యాలి. అందువల్ల తప్పుడు పనులు చేయకుండా ఉంటే, ఒప్పుడు పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు పనులు చేయకుండా ఉంటే కొంత మంచిది అన్నారు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు. అది కూడా గొప్ప ఉపకారం కదటండి. మరి నంబికొండ అని ఒకడు ఉండేవాడు. ఈ నంబికొండ అర్థమైన వాడికి దండం పెట్టేవాడు. ఎవడు కనపడినా నమస్కారం అండి అనేవాట. ఆ ఊళ్ళో ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడంటే అందరికీ భయమే. వాడి నోటికి తెలిసి అందరూ వాడిని తెగ తిట్టేవారు. వాడు వాడిని చూస్తే దూరంగా పారిపోయేవారు. ఈ నంబికొండయ్య వాడి దగ్గరికి వెళ్ళి వాడికి కూడా నమస్కారం అండి అన్నాడు. అప్పుడు ఈ పక్కనున్న మేస్టార్ ఒక ఆయన లేచి, వాడు నీచుడు, వాడికి కూడా ఎందుకు దండం పెట్టావన్నట్ట, నేను వెళ్ళే పనికి అడ్డం రాకుండా ఉండడానికి దండం పెట్టానన్నాడు. వాడు ఉపకారం చేయడు కానీ అపకారం చేయగలడు కదా, వాడికి రోజు దండం పెడితే మన పనికి అడ్డం రాడు. కాబట్టి ఏం చేయాలన్నమాట, ప్రతి వాడికి ఒక నమస్కారం. పాపాత్ముడికి రెండు నమస్కారాలు ఉండవు, నాకు దండం పెట్టకపోయినా కొమ్మ కలగదు, ఎందుకని నేను దీవిస్తాను. కానీ ఓ పాపాత్ముడు ఉన్నాడు అనుకోండి, వాడికి రెండు నమస్కారాలు చేయాలి. పుణ్యాత్ముడికి ఒక నమస్కారం, పాపాత్ముడికి రెండు నమస్కారాలు. ఇలా అందరికీ దండం పెట్టడం నంబికొండయ్యకి లోకు కాబట్టే నంబికొండయ్య దండనంబు మాకు అన్నారు తిరుపతి వెంకట కవులు. పద్యం రాయడం, నంబికొండయ్యకి దండం పెట్టడం ఎంత తేలికో మాకు అంత తేలిక అన్నారు వాడు. కాబట్టి పాప పనులు చేయకుండా ఉండడం కూడా చాలా అవసరం కదా, సాధ్యమైనంత వరకు. అందుకని ఈ రోమాలు విదిలించడం, వెంట్రుకలు విదిలించడం, బట్టలు విదిలించడం ఇతరుల మీద చేయకూడదు. ఎవరూ లేని చోట పనులు చేసుకోవాలి. హనుమంతుడికి రోమాలు బాగా ఎక్కువ అన్నాను కదా, ఈ రోమంలో ప్రతి రోమం, ఏ రోమం ముట్టుకుంటే ఆ రోమం రామ రామ అనేదట. రోమ రోమేణ రామనామ జపం కరోతి, ప్రతి రోమంతో రామ రామ అంటాడు ఆయన. అందుకే హనుమంతుడి శరీరమంతా రామమయ్యా. మనం ఇంత రామభక్తులమైనా తిక్కరేగితే వీపు మీద ఒట్టించుకుంటాం, తిడతాం, అప్పుడు కూడా రామ అడగలుగుతున్నావా, ఎవరి మీద కోపం వచ్చింది, తిట్టేటప్పుడు రామ అంటున్నావు అండల్లా, యారా అంటున్నావు, ఆ యారా బదులు రామ అంటాడు ఆయన. అందుకే ఆ మహాత్ముడి శరీరం అత్యంత పవిత్రమైపోయింది. అటువంటి హనుమంతుడు ఒక రోజున సీతామాతకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు చాలా పవిత్ర దినం. సీతను చూశాడు ఆయన. సీతాదేవి ఈ పాపిట్లో ఎంత సింధూరం పెట్టుకుంది, మంత్రశాస్త్ర ప్రకారంగా ఈ పాపిటి దగ్గర ఒక బొట్టు. చాలామంది స్త్రీలు చూశారుగా, ఇలా జడ వేసుకున్నాక పూర్వం జడ నోటు ఉండేదిలేండి, జడ చీర జాకెట్టు ఇలాంటివి ఉండేవి. అందుకని సీత కూడా ఆ రోజు చీర కట్టుకున్నది, జాకెట్ వేసుకున్నది. ఇక్కడ పాపిడి తీసి బొట్టు పెట్టుకుంది, బొట్టును కూడా ఒకటి ఉండేది కదా, ఈ కుంక ఇక్కడ పెట్టింది. అది కూడా మన ఆంజనేయ స్వామికి పుస్తారే ఆ సింధూరమును గంధ సింధూరం అంటారు. ఆ సింధూరం ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది, వక్షస్థలానికి పోసింది, నాభికి పెట్టింది, ఐదు స్థానములలో, ఎక్కడ ఐదు స్థానములలో కుంకుమ ధరించే స్త్రీకి వైధవ్యం ఉండదు అని వామకేశ్వర తంత్రంలో పార్వతికి శివుడు చెప్పాడు. ఏమేంటి ఐదు స్థానాలు? ఒకటి సరిగ్గా పాపిడి బొట్టు, రెండు నుదురు, మూడు ఈ ముచ్చిలు గుంట కంఠం దగ్గర ఉన్న స్థానం, నాలుగు వక్షస్థలం, ఐదు నాభి బొడ్డు. ఈ ఐదు స్థానములలో రోజు స్నానానంతరం కుంకుమ ధరించిన ఏ స్త్రీ జీవితములో వైధవ్యం పొందదని, భార్యాభర్తలిద్దరూ కలిసి టింగురంగానని ప్రయాణం చేస్తారని, సీట్లలో పక్క పక్కనే కూర్చుంటారని, ఇద్దరూ పక్క పక్కన కూర్చునే ఇడ్లీ వడ తింటారని, ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇతరులకు దడ ఉండదని శాస్త్రం చెబుతోంది. అందుకని సీత ఇలా పెట్టుకుంది. హనుమంతుడు ఏమి ఎరగని చంటి పిల్లాడిలాగా, సామాన్యమైన కోతిలాగా రెండు చేతులు జోడించి, అమ్మా రోజూ కంటే వాళ్ళ విలక్షణంగా కనపడుతున్నావు, ఎంత బొట్టు ఎందుకు పెట్టావు ఇక్కడ ఈ పాపిడి దగ్గర నుదుటి దగ్గర అన్నాడు. సీతాదేవికి హనుమంతుడు చూస్తే కొంచెం కొంటితనం ఎక్కువ, సంటి పిల్లల్లా కనపడతాడు ఆయనకి. సీతాదేవికి హనుమంతుడు అంత గొప్ప పరాక్రమవంతుడైనా, అంతటి మహాత్ముడైనా, నవవ్యాకరణ పండితుడైనా, ఆయన చూస్తే బుజ్జిబాబు చూసినట్టు అనిపిస్తుంది, పిల్ల కోతిని చూసినట్టు అనిపిస్తుంది ఆవిడికి. అంత ప్రేమ ఆవిడ జగన్మాత, ఆవిడకి అందరూ బిడ్డలే. అందుకని ఈ పిల్లవాడితో కొంచెం వేళాకోళంగా ఏమంది, రాముడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా నాయన, ఈ బొట్టు వల్లే, నేను ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఈ బొట్టు రాముడిని ఆకర్షిస్తుంది, అందుకే రాముడు నన్ను చూడగానే సీత సీత అంటాడు. సీత సీత అని రాముడు అరణ్యవాసంలో నా కోసం ఏడవడానికి గల కారణం నా నుదుటిని నేను ధరించిన ఈ బొట్టే అని. ఓహో, ఇదా రాముణ్ణి ఆకర్షించటానికి మార్గం అనుకున్నాడు హనుమంతుడు. సీతాదేవి యొక్క టాప్ సీక్రెట్ ఇదన్నమాట. అందుక రామచంద్రుడు హా సీత అని కన్నీళ్లు పెట్టుకుంటూ, రెండు ఇడ్లీ తినక రెండు వడలు పెట్టక పెడితేను, ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థమయ్యింది. అబ్బా, అంటే రాముణ్ణి ఆకర్షించాలంటే నుదుట ఈ బొట్టు దగ్గర సింధూరం ధరించాలన్నమాట అనుకున్నాడు ఆయన. ఇంకో ఆలోచన వచ్చింది ఆయనకి. కొంచెం బొట్టు నుదుట, కొంచెం బొట్టు పాపిట్లో పెడితే ఆ మాత్రమునకే రాముడు సీత లేకపోతే ఉండలేకపోతున్నానన్నాడు. అటువంటిది ఒళ్ళంతా పూసేసుకుంటేనో ఇంక రాముడు హనుమా 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 అంటూ అనుమానం లేకుండా నా వెంట పడతాడు, ఇంకెవరి జోలికి వెళ్ళడు అనిపించింది ఆయనకి. అనుకున్నదే తడవుగా బయలుదేరాడు. పరమ పవిత్రమైన అయోధ్య, ఈ అయోధ్య వైభవం ఎంత చెప్పినా తక్కువే. అందుకని అయోధ్య నగరంలోకి వచ్చాడు ఆయన. అయోధ్యలో ఏ అంగడికి అంగడే సెపరేట్ అనమాట, ఏ మార్కెట్ కా మార్కెట్టే. రత్నాలు బంగారం మొదలైనవన్నీ అమ్మేటటువంటి వీధులు ఒకచోట ఉండేవి, అవన్నీ ఆ విపణి వీధి వేరు. కుంకుమ, పసుపు, విభూతి, రుద్రాక్షలు ఇటువంటి పూజా సామగ్రి అమ్మేటటువంటి దుకాణాల వీధి ఒకచోట ఉండేది. ఈ జానకీ ఘాట్ అన్నదే, ఈ జానకీ ఘాట్లో పూర్వం బియ్యం, అపరాలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఇక్కడే అమ్మేవారట. మనం అక్కడికి వచ్చాం, అందుకే కాబట్టి మీకు వద్దన్న పప్పు పెట్టేస్తున్నారు, శుభ్రంగా వేడి వద్దన్న నెయ్యి పోసేస్తున్నారు. అంటే ఈ ప్రాంతానికి రాగానే మీ ఆకలి తీరుస్తుంది అనమాట. అది అంటే పూర్వం కృతయుగంలో తీర్చేది, ఇప్పుడు కలియుగం అవడంలో ఏమన్నా మార్పు వస్తే రావచ్చు, దాని గురించి నేను చెప్పలేను. కానీ ఈ ప్రాంతం అటువంటిదని పూర్వం పెద్దలు చెప్పేవారు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు ఇక్కడ రామాయణం చెప్పుకున్నాం కాబట్టి మహాత్ములు ఎంతోమంది చెప్పారు ఆ విషయాన్ని. పరమహంసలు వచ్చారు ఇక్కడికి, గొప్ప గొప్ప వైష్ణవాచార్యులు, గొప్ప గొప్ప శైవాచార్యులు, స్మార్తాచార్యులు అందరూ వచ్చారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, భాస్కర శర్మ గారు వచ్చారు ఇక్కడికి యజ్ఞం చేయించిన శర్మ గారు. వారిని మీరు ఏం చెబితే అది యజ్ఞం దగ్గర వినండి. వాళ్ళని ఋత్విక్కులు, బ్రహ్మ అంటారు. ఆయన యజ్ఞం దగ్గర ఈ గరిటెతో నెయ్యి వెయ్యిండంటేనే వెయ్యాలి. నేను కూడా అక్కడికి వెళ్ళాక ఈ కిక్కురుమంటానా, మనం మాట్లాడకూడదు అక్కడ. ఆయన తప్ప అక్కడ ఇంకొక బ్రహ్మ లేడు. అక్కడికి వెళ్ళాక దేవుడైనా ఆయన ముందు బలాదూరే. కారణం ఒక నియమం చెప్పారు శాస్త్రాల్లో, ఆయన కుల పురోహితుడా కాసేపు, అక్కడ యజ్ఞం చేయిస్తున్న బ్రహ్మ. అందుకని ఎప్పుడు నేను యజ్ఞం చేయిస్తున్నప్పుడు ఎంత పండితుడినైనా సరే పండితుడి కింద ఉండకూడదు అక్కడ. అయ్యా ఈ సుక్కు పట్టుకోండి, లేక స్రోవ పట్టుకోండి, నెయ్యి వెయ్యిండంటే వేయటమే. మీరు చాలామంది చేస్తున్న ఒక చిన్న పొరపాటు నేను చెప్పక తప్పట్లా, తప్పు పట్టుకోవడం అనుకోకండి, చెప్పకపోతే మీకు అర్థం కాదు. బ్రహ్మగారు ఏం చెప్పినా రెండో మాట మాట్లాడకుండా చెయ్యాలి. ఆయన గొంతు తప్ప మన గొంతు వినపడకూడదు. ఆయన ఒక్కడే మంత్రవేత్త అక్కడ, మంత్రము తప్ప మన కాకి గోల వినపడకూడదు. అందుకే నేను కొన్ని సమయాలు కఠినంగా చెప్పాల్సి వస్తుంది, మనం మాట్లాడితే యజ్ఞం పాడైపోతుందట. యజ్ఞం దగ్గర మాట్లాడితే యజ్ఞం చేయటం వల్ల ఫలితం రాదు, అపఫలితం వస్తుంది. ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞం దగ్గర కూర్చొని ఎందుకు అరుస్తారు చెప్పండి? మీకు పువ్వు వెయ్యాలో నెయ్యి వెయ్యాలో ఆయనకి తెలుసా నీకు తెలుసా? నువ్వు బ్రహ్మవి కాదు, ఆయన కదా బ్రహ్మవేత్త, అందుకే ఆయన అక్కడ కూర్చోబెట్టాం. కాబట్టి భాస్కర శర్మ గారు నెయ్యి వెయ్యంటే నెయ్యి వేయటం, నోరు ముయ్యంటే ముయ్యటం, పువ్వు వెయ్యంటే పువ్వు వేయటం. అంతేగాని పువ్వు వేయొద్దా అండి, అక్షతలు వేయొద్దా అండి అని నువ్వెందుకు సలహా ఇస్తావు? అది ఇవ్వకూడదు, అది ఎవరి డ్యూటీ వాళ్ళదే. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఆయన్ని బ్రహ్మ కింద గుర్తించండి, కనపడితే నమస్కరించండి. యజ్ఞం దగ్గర పురాణం దగ్గర ఉన్నప్పుడు నేనే పౌరాణికుండి, నేను చెప్పినట్టు వినండి. అలాగే ఆ చంద్రశేఖర గుప్తా గారు బొంకులోకి వెడితే బొంకు అయింది, ఆయన ఎలా చెబితే అలా డబ్బులు కట్టాల్సిందే. అక్కడ జంకు గొంకు లేకుండా ఆయన చెప్పినట్టు వినవలసిందే. అలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, ఒకళ్ళదొకళ్ళు చేయకూడదు. చాలా చోట్ల నేను చూస్తున్నది ఏంటంటే ఆ బ్రహ్మగారిని పుల్ల కింద తీసేస్తారు, ఆయన మాట వినరు, ఆయన చెప్పినట్టు వెయ్యరు. ఇంకెందుకండి యజ్ఞం? అప్పుడు మనకి చొక్కా తీయంటే తీయాల్సిందే. చొక్కా వేసుకుని యజ్ఞం ఎలా చేస్తాం మనం? ప్రదక్షిణ చెయ్యండి అంటే చేయటమే, లేకపోతే కూర్చోమంటే కూర్చోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంత చక్కగా కష్టపడి ఆయన మంత్రాన్ని ఉచ్చారణ చేసి శాస్త్ర ప్రకారం చెయ్యాలని చూశారు. ఇప్పుడు నేను కళ్ళారా చూశాను కదా. అటువంటి వ్యక్తిని మనం గౌరవించాలి. కాబట్టి ధర్మము ప్రకారముగా చేసే కర్మలను చేస్తే తగిన ఫలితం వస్తాయి. ఒకవేళ చేయటం ఇష్టం లేదు, దూరంగా ఒక దండం పెట్టండి, ఓపిక లేకపోతే అక్కడికి మాత్రం వెళ్ళకండి. అందువల్ల ఎప్పుడు కూడా విరుద్ధం లేకుండా చేయాలి. ఏ ప్రాంతంలో ఏమున్నాయో అవన్నీ హనుమంతుడికి తెలుసు. ఆయన సీతాదేవి మాటలు విని పసుపు కుంకుమలు మొదలైన పూజా సామగ్రి అమ్మే అంగడికి వెళ్ళాడు. హనుమంతుడంటే అయోధ్యాపురవాసులందరికీ చాలా ఇష్టం. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదని వాళ్ళకి తెలుసు. అందుకే హనుమంతుడు ఎక్కడ కనపడినా వినయంగా నమస్కరిస్తారు. ఆయన దగ్గర డబ్బులు పుచ్చుకోరండి, నీకేం కావాలంటే అది పట్టుకుపో అంటారు. గురువుగారితో ముగ్గురికి అన్నం పెడతాం, నలుగురికి పెట్టం అనే మాట అసలు అక్కడ ఉండదట. హనుమంతుడు గురువుగారు, ఆయన ఎంతమందిని తీసుకొస్తే అంతమందికి ఆయన ఏమడిగితే అది ఇచ్చేస్తారు అక్కడ. అందుకే వాళ్ళు బాగుపడ్డారు అయోధ్యాపురవాసులు. ఇప్పుడు హనుమంతుడు అందులో ఓ గంధసింధూరం అమ్మే కొట్టు దగ్గరకు వచ్చాడు. ఆ కొట్టు దగ్గరకు వచ్చి అయ్యా నాకు కొంచెం సింధూరం కావాలన్నట్ట. సింధూరం కొంచెం ఇవ్వడం ఏమిటి, ఇక్కడ బస్తాలకు బస్తాలు ఉన్నాయి, పట్టుకుపోయి నీకు ఎంత కావాలో అంటే నా ఒళ్ళంతా పూసుకోవడానికి ఓ రెండు బస్తాలు సరిపోతాయండి అని ఓ రెండు బస్తాలు తీసుకుని డబ్బులు ఇవ్వబోయేట. నీ దగ్గర డబ్బులు గుచ్చుకోవడం కంటే మహాపాపం ఏమిటి బాబు, రామా రామా అని నా కొట్టును ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. నా కొట్టు శాశ్వతంగా నిలబెట్టు అనగానే చిరునవ్వునవి రెండుసార్లు రామ్ అన్నాడండి. ఇక చూడండి ఆ కొట్టువాడు ఇప్పటికి కాదు కలియుగాంతం వరకు కోటీశ్వరుడిగా ఉంటాట. వంశస్థులు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు, అందుకని చెబుతున్నాను. హనుమంతుడికి సింధూరం మీరు కొట్టు మాదండి అని ఒకటి చెప్పాడు, కాకపోతే రహస్యం కనుక అందరికీ చెప్పొద్దన్నాడు. మేము చాలాసార్లు వచ్చామని చెప్పాను కదా, 1999 నైమిషారణ్యంలో భాగవతం చేసి ఇక్కడికి వచ్చాం 99. అప్పుడు నా మీద ఎంతో అభిమానంతో ఆ దుకాణం యజమాని, ఇక్కడేనండి హనుమంతుడు సింధూరం తీసుకెళ్లాడు, ఇక్కడ 2 రామ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కొట్టు ఎప్పుడూ దివాళా ఎత్తలేదు. యావజ్జీవితం అన్ని తరాలుగా ఎన్ని త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు మా వంశస్థులు హనుమంతుడిని తలుచుకుంటాం, రాముడిని తలుచుకుంటాం, సుఖంగా బతుకుతున్నాం అని ఎంత సింధూరం పొట్లం కట్టి నాకు ఇచ్చాడు. నేను ఆనవాయితీగా డబ్బులు ఇవ్వబోతే మీరే మాకు ఆంజనేయుడండి అన్నాడు. నాకు తోకలేదు కదా అంటే, తోకలేకపోయినా నోట్లో పోక ఉంది కదండి అన్నాడు ఆయన. కాబట్టి అలాంటి మహానుభావులు ఉన్నారు. అలాగే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేసిన కుటుంబం కాలడీలో ఉంది తెలిసిన, ఏనాటిది అది 2000 క్రితం వాళ్ళు, ఆ వంశం వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా మాకు కనపడ్డారు. మహాత్ములు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఆ వంశాలు ఏమీ నశించరా. అలాగే గుజరాత్లో కుశలవుల వంశం వాళ్ళు ఉన్నారు, కుశల వంశస్థులు అంతా ఎప్పటికి కూడా ఉన్నారు తెలుసుగా మీకు. వాళ్ళందరూ చివరిలో కుశ అని పేరెట్టుకుంటారు, వాళ్ళంతా కుశుడి యొక్క వంశస్థులు. లౌడి వంశస్థులకి కుశుడి వంశస్థులకి మాత్రం ఆ మధ్యన కొంచెం రిజర్వేషన్ విషయంలో తేడా వచ్చింది. అన్నదమ్ముల బిడ్డలు కొట్టుకుంటారు కానీ కలియుగంలో పూర్వం ఐకమత్యంతో ఉండేవారు. ఈ భూమండలం చాలా గొప్పది, పవిత్ర భూమి. ఆ ప్రాచీన కాలపు మహారాజుల యొక్క మహాత్ముల యొక్క పరంపర సాగుతూనే ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు రామనామం ఉచ్చరించి కుంకం బుచ్చుకొని ఇంటికి వచ్చాడు. ఆయనకు విడిది ఉందిలేండి, ఆయనకు కూడా రూమ్ నెంబర్ 201 ఇచ్చారు, అందులోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఒంటికి కుంకం పూసుకున్నాడు. వచ్చిన తిప్పలు ఏంటంటే, మీరంటే కుంకం పెట్టుకుంటే ఆ కుంకం నిలబడుతుంది, ఎందుకని మన నుదుట వెంట్రుకలు లేవు గనక. హనుమంతుడికి ఒళ్ళంతా రోమాలే, ఎంత కుంకం పూసుకోగానే రాలిపోయేది. ఆ కుంకుమ రాలిపోతూ ఉంటే ఆయనకు అనుమానం వచ్చింది, ఇది ఎక్కడ గొడవరా బాబు, ఎంత కుంకుమ బూడిద పూసుకున్నట్టు పూసుకున్నా 2 వేయగానే రాలిపోతోంది. ఇప్పుడు ఈ కుంకం నా ఒంటికి నిలబడ్డం ఎలాగా, నిలబడితే కదా రాముడికి నా ముఖం కనబడేది, అప్పుడు రాముడు నన్ను ప్రేమించేది అనుకుని ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. కుంకుమ ఒట్టినే పెట్టుకుంటే నిలబడదు, నువ్వులు నూనెలో కలిపేస్తే అది ముద్దయిపోతుంది, జిగురు జిగురుగా ఉంటుంది. అది ఒంటికి పూసుకున్నావా, ఇంక ఈ ప్రపంచంలో మానవ మాత్రుడు కూడా దాన్ని కడగలేడు అనుకుని ఈసారి తైలం దుకాణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తేల్ తేల్ అని అరుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గర నువ్వుల నూనె బాగా అమ్ముతున్నాడు. బాబు 2 కుంకుమని ముద్ద ముద్ద చెయ్యాలంటే ఎంత నూనె కావాలంటే 2 చాలండి అన్నట్ట. ఆయన దగ్గర 2 కొనుక్కున్నాడు. ఆయన కూడా డబ్బులు గుచ్చుకోలేదు, ఆయనకు కూడా డబ్బులు భగవంతుడు ఆయనే ఇచ్చాడు. ఈ 2 గుచ్చుకొచ్చి అందులో మొత్తం కుంకుమ కలిపి దాన్ని మంచి పేస్ట్ ముద్ద కింద చేశాడనమాట, నూనె ముద్ద తయారు చేశాడు. ఈ సింధూరం నెత్తి మీద నుంచి ఇక్కడ దాకా బాగా పూసుకుని పూసుకుని పూసుకుని, మన వాళ్ళు సరయు నదిలో స్నానం చేసేటప్పుడు మట్టి ఒళ్ళంతా పూసుకుంటారే గౌడు గేదెలకి పూసుకున్నట్టుగా, అలా ఒళ్ళంతా మట్టి పూసుకున్నట్టుగా ఆయన ఈ సింధూరం పూసేశాడు. ఇక్కడ నుంచి కాలిదాకా ఆపాద మస్తకం, ఆ అంటే సంస్కృతంలో ఫ్రమ్ టు అనడానికి వాడతాం. సంస్కృతంలో ఒక్క ఆ అంటే అర్థం ఏమిటనమాట, ఫ్రమ్ టు. ఆపాద మస్తకం అంటే ఫ్రమ్ పాదము టు మస్తకం అంటే కాలి నుంచి శిరస్సు వరకు అని అర్థం అనమాట. ఆ అంటే సమంతాత్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అని అర్థం. అందుకే ఆ సేతు హిమాచలం అంటే సేతువు నుండి హిమాచలం వరకు. ఆ నక్షత్ర తారం, ఆ చంద్ర తారార్కం అంటే చంద్రుడు నక్షత్రములు సూర్యుని వరకు అని అర్థం. అలాగే పాదం నుంచి మస్తకం దాకా బాగా బాగా మర్దన చేసుకుని పులుము వేసుకున్నాడు. మనం కొబ్బనూనె కూడా రాయట్లేదు అలా పులుము కొట్ల. ఆయన అలా పులుముకుని ఇప్పుడు అద్దంలో మొహం చూసుకున్నాడు. అబ్బో అబ్బో భలే ఉంది నా మొహం అనుకున్నాడు. ఒళ్ళంతా ఎంత బాగుంటుందో సింధూరం పూసుకుంటే. అలా పూసుకుని సిగ్గుపడుతూ 11:30 అవుతుండగా రాముడు సభలో ఉండగా, పైగా
సభలో సింహాసనం మీద ఆయనతో పాటు పక్కన సీత ఉంది, లక్ష్మణుడు, అందరూ ఉన్నారు. ఎంతమంది ఉండగా రాముడికి వినయంగా నమస్కరించి వచ్చాడు. ముందు హనుమంతుడు చూసి అందరూ గుర్తుపట్టలేదు, ఏమిటి భూతం అనుకున్నారు. భూతం భూతం అనుకుంటూ ఉండగా జై శ్రీరామ్ అన్నాడు ఆయన. గొంతుకుని బట్టి అర్థమైపోయిందిలేండి. రాముడు చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి హనుమా ఈ వేషం, నీ దగ్గర అన్ని కొంటి లక్షణాలు పిల్ల లక్షణాలు అన్నట్ట. అప్పుడు హనుమంతుడు చిన్నబుచ్చుకుని, అలా అంటారు ఏమిటి స్వామి అన్నట్ట. మరి అలానకి ఏమంటాం, ఈ ఒళ్ళంతా ఈ పేస్ట్ ఏమిటి, ఈ కుంకుమ ముద్ద కింద చేసి లేపనం చేసి ఎందుకు పూసుకున్నావు అన్నాడు. అప్పుడు ఆయన, మా అమ్మగారు చెప్పారు కదండి అందుకే పూసుకున్నాను అనగా రాముడికి ఏదో అనుమానం వచ్చింది. సీతకేసి తిరిగాడు. సీత, ఈ హనుమంతుడికి ఏమన్నా చెప్పావా అంటే ఆవిడ నవ్వుతూ, బొట్టు పెట్టుకున్నానండి నేను. ఎందుకు ఇంత బొట్టు పెట్టావన్నాడు. ఈ బొట్టు రాముడిని ఆకర్షిస్తుంది అన్నాను. ఆ హాస్యాన్ని ఈయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు, అందుకే ఈ ఒళ్ళంతా పూసుకున్నట్టున్నాడు అంది ఆవిడ. అప్పుడు హనుమంతుడు, రామచంద్ర, సీత ఇక్కడ 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 చొప్పున పంచ స్థానాలలో కుంకుమ ధరించటం వల్ల నువ్వు సీతని ప్రేమిస్తున్నావు అని అమ్మ చెప్పింది. ఐదు స్థానములలో కొద్ది కొద్దిగా కుంకుమ ధరిస్తేనే రాముడు సీతను ప్రేమిస్తున్నాడు, ఒళ్ళంతా పూసుకుంటే రాముడు నన్నెంత ప్రేమిస్తాడో అని నా ఒళ్ళంతా ఈ కుంకుమ కష్టపడి మరీ పూసుకున్నాను. మరి నన్ను ప్రేమించవా అనగానే రాముడు ప్రేమగా, ఏది ఇంత జిగురుతో ఉన్నా సరే కౌగులించేసుకుని, బట్టలు పాడైపోయినా పర్వాలేదు నాకు, నా బట్టల కంటే నువ్వే ముఖ్యం, నీకు ఎంత ప్రేమ నా మీద, నా ప్రేమ పొందడానికి ఒళ్ళంతా ఈ జిగురు ముద్దని పూసుకున్నావా. ఒకసారి ఆలోచించండి, సింధూరం నూనెలో కలిపి చేత్తో పట్టుకుంటే కూడా జిగురు అదలదు ఓ పట్టన, దాన్ని తోవాలంటే చాలా కష్టం. అటువంటిది ఒళ్ళంతా పూసుకోవాలంటే ఎంత ఓపిక కావాలండి, ఎంత సహనం కావాలి. హనుమా నీకు ఎంత ప్రేమ నా మీద, ఎంత సహనం నీకు, నా ప్రేమ కోసం ఇన్ని కష్టాలు పొందావా అని వెంటనే రాముడు, ఇదిగో ఈరోజు నుంచి నేను ఒక నిర్ణయం చేస్తున్నాను, ఈ నిర్ణయము ఉల్లంఘించకుండా పాటించే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, శుభాలు ప్రసాదిస్తాను. ఈరోజు మంగళవారం, ఈ మంగళవారం నాడు హనుమంతుడు నువ్వుల నూనెలో సింధూరము కలిపి ఆ లేపనం ఒంటికి పూసుకున్నాడు. ఈరోజు నుంచి మంగళవారం రాగానే హనుమంతుని విగ్రహమునకు నువ్వుల నూనెలో కలిపిన సింధూరం పూతగా పూసి తమలపాకులతో పూజించేటటువంటి వాడింట్లో ఉన్న సమస్త దారిద్ర్యములు తొలగిస్తాను. శనిదోషాలు, అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటి శని దోషాలు, ఈ దోషాలన్నీ తొలగించి వాళ్ళని అనుగ్రహిస్తాను. వారింట్లో దారిద్ర్యం ఉండదు, బంధువులకి దూరం అవ్వడం ఉండదు అని రాముడు వరం ఇచ్చాడు. అదిగో అప్పటి నుంచి ప్రతి మంగళవారం హనుమంతునికి సింధూరం పూసి పూజ చేయటం అనే ఒక సంప్రదాయం ఏర్పడింది. ఎంత అద్భుతమైన కథ. పరాశర సంహితలో ఈ కథని పరాశరుడు వ్యాసుని తండ్రి రాశాడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు ప్రత్యేకంగా హనుమంతుని చరిత్ర రాశాడు. దానికి పరాశర సంహిత అని పేరు. అందరం చదవాలి, పరాశర గోత్రం ఉన్నవాడు తప్పక చదవాలి. అప్పుడు హనుమంతుని కటాక్షం, రామకటాక్షం రెండు లభిస్తాయి. ఈ దివ్యగాథ శ్రద్ధాశక్తులతో వినడం కాదట, మీరు విన్నారు, విన్న తర్వాత దీన్ని 14 రోజుల లోపల ఎవరో ఒకరికి చెప్పండి. వినడం ఎంత గొప్పో, చెప్పడం అంత గొప్పట. ఇతరులకు వినిపించిన వాడు దానికి శ్రవణము, శ్రావణము అని రెండు రకాల పేరు. శ్రవణము అంటే వినుట, శ్రావణము అంటే వినిపించుట. వినడం కంటే వినిపించడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది, తినడం కంటే తినిపించడం వల్ల ఎక్కువ లాభం. నువ్వు తింటే ఏం లాభంలా, నీ గారెలు నీ ఇడ్లీ నువ్వు తింటే నీ కడుపే నిండుతుంది. ఇతరులకు ప్రేమతో పెట్టు, నీ జాతకం మారిపోతుంది. ఇతరులకు పెట్టిందే మనకు దక్కుతుంది, మనం తిన్నది ఎప్పుడు దక్కదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇది వినిపించమని చెప్పారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం అంటారే, మీరు శ్రవణం చేయట్లా, నన్ను పట్టుకుని మీరు శ్రవణం చేస్తారు, పద్మాకర్ గారు పంచాంగ శ్రవణం చేస్తారు, నేనేమన్నా వింటున్నానా. శ్రవణం అంటే వినుట. మీరందరూ ఇలా కుర్చీలో కూర్చుని నేను పంచాంగం చదువుతూ ఉంటే వింటే దానిని పంచాంగ శ్రవణం అంటారు. కానీ నేనేం చేస్తున్నాను, శ్రవణం వినిపిస్తున్నా. కాబట్టి పద్మాకర్ గారు పంచాంగ శ్రవణం చేస్తారన్నారన్నమాట. కాబట్టి ఈ కథని సాధ్యమైనంత వరకు ఇతరులకి చెప్పండి. దానివల్ల అన్నదానం చేసిన ఫలితం కూడా వస్తుంది. అన్నదానం చేయకపోతే ఎంత నష్టమో. ఈ రామాయణం నేను ఇక్కడ పుస్తకం ఎదుగు పెడుతున్నాను, నేనే చూడటం కోసం అయితే నాకు అక్కర్లా, మీరెవరైనా అడిగితే ఇందులో ఉందని చూపించడానికి అక్కడ పెట్టారు. ఏమో ఎవడన్నా వచ్చి ఈ కథ నిజంగా ఉందా అని అడిగితే అందులో ఉంది చూసుకో అని చెప్పడం కోసమే పుస్తకాలు ఇక్కడికి తెప్పించి పెడుతూ ఉంటాం. అంటే సాధారణంగా జ్ఞానులు ఎప్పుడు అలా అడగరు, ఒక్కొక్కడు అజ్ఞానిగా నిజంగా ఉంది కండి అనవచ్చు కదా, అన్నప్పుడు ఒక ప్రమాణం కావాలి కదా, లేకపోతే ఈ కథ అందులో లేదని చెప్పాలి. ఇందులో ఒక గొప్ప కథ ఉన్నది. ఒక రోజున అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు అయోధ్య నగర సింహాసనాన్ని పరిపాలిస్తూ ఉండగా యుద్ధకాండ అయిపోయి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అగస్త్యుడు వచ్చి, రామా నేను నీకు ఒక ఆభరణం ఇస్తున్నాను, ఒక రత్నం ఇస్తున్నాను, ఒక పెద్ద గొలుసు ఉంది, ఆ గొలుసు చివర ఇంత మంచి రత్నం ఉన్నది, రత్నాల హారం అన్నమాట, ఈ రత్నాల ఆభరణం నీకు ఇస్తున్నాను స్వీకరించు అంటే, అలా నేను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర స్వీకరించను, మేము క్షత్రియులం, దానం పుచ్చుకోకూడదు, అది విప్ర లక్షణం, మా లక్షణం కాదు, కాబట్టి ఉచితంగా పుచ్చుకోను అన్నాడు ఆయన. మహారాజు గారు ఏమిస్తే అది ప్రజలు పుచ్చుకోవాలని ఒక శాస్త్రం ఉంది, నేను గురువు స్థానంలో ఉన్న ఋషిని కాబట్టి ఇస్తున్నాను పుచ్చుకో అని ఆ మణి చేతిలో పెట్టి, ఈ మణి వెనకాతలో కథ ఉంది విను అన్నాడు ఆయన. ఏమిటి అన్నాడు ఈయన. ఒకసారి అగస్త్యుడు భార్య లేకుండా, భార్య దూరంగా ఉండగా ఒంటరిగా తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. కొంతకాలం పాటు కఠోర తపస్సు చెయ్యాలనుకున్నాడు. ఆ తపస్సు కోసం ప్రశాంత వాతావరణం కావాలి, నిర్జనమైన, ఎక్కువ జనులు లేని, క్రూర మృగాలు లేని, పక్షులు లేని ఒక అడవి ఎక్కడుందా అని బయలుదేరాట ఆయన. ఎందుకని, ఎక్కువ జంతువులుంటే తపస్సుకి భగ్నం అవుతుంది. ఇప్పుడు కోతులు ఎక్కువైపోతే ఏమవుతుంది మనకి, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్. అందువల్ల ఏమిటనమాట, ఇలాంటివి లేని చోటు చూసుకోవడానికి బయలుదేరాడు ఆయన. అలా వెతకగా 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 ఒక చోట ఒక అద్భుతమైన అరణ్యం కనపడింది. ఆ అరణ్యం 100 యోజనములు అంటే 800 మైళ్ళతో ఉన్న అడవి అది. అమ్మయ్య ఈ అడవి బాగుంది, ఆ అడవిలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా పక్షులు లేవు, అసలు జంతువులు తక్కువగా ఉన్నాయి, పులులు సింహాలు ఇవేమీ లేవు, కోతులు కూడా లేవు అక్కడ. అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది, చాలా పెద్ద సరస్సు, వర్షాకాలంలో నీళ్లు పడి 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 ఆ మంచినీళ్లతో ఆ విశాలమైన సరస్సు ఏర్పడింది. చెరువుకి సరస్సుకి తేడా ఉంది, సరస్సు వేసవకాలంలో కూడా ఎండిపోదు, చెరువు వేసవకాలంలో ఎండిపోతుంది. అటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ తపస్సు చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఆ సరస్సు ఒడ్డున ఒక శవం కనపడింది. ఆ శవం నిద్రపోతున్నట్టుందిట, చచ్చిపోయిన వాళ్ళ లేడు, ఎవడో ఒకడు హాయిగా నిద్రపోతున్నాడేమో తినేసి అన్నట్టుగా ఉన్నాడు, వాడు అందంగా ఉన్నాడు. ఒక యువకుడు కిరీటం పెట్టుకుని ఆభరణములు ధరించిన ఒక రాజుగారి శరీరం అది, విచిత్రంగా ఉంది ఈ శరీరం అనుకుని అక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం కట్టుకుని రోజు ఆ సరస్సులో స్నానం చేసి ఆశ్రమంలో తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు రోజులకి వచ్చాడు, శవం అక్కడే ఉంది. ఈయన స్నానానికి నీళ్ళల్లో దిగబోతూ ఉండగా పెద్ద శబ్దం అయ్యింది. చూస్తూ ఉండగా ఆకాశంలో ఒక విమానం ప్రత్యక్షమయ్యింది, మామూలు విమానం కాదు, ఒక దివ్య విమానం, హంసలు పూంచి ఉన్న విమానం. ఆ విమానంలో కొంతమంది అప్సరసల వంటి స్త్రీలు ఉన్నారు, ఈ స్త్రీలతో పాటు ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఎలా ఉన్నాడో తెలుసా, కింద పడుకుని ఉన్న శవం ఎలా ఉందో వాడు అలా ఉన్నాడు, డిటో. ఈ శవం అద్దంలో కనపడితే ఎలా ఉందో అలా ఉన్నట్టు వాడు. ఈ చచ్చిపోయిన వాడు పైన ఉన్నాడా, పైన ఉన్నవాడు శవం కింద ఉందా, లేక ఇద్దరు కవల పిల్లల, రాముడు భీముడా, గంగా మాంగా అనుకున్నాడు ఈయన. అనుకుంటూ ఉండగా ఆ విమానంలో ఆయన కిందకి దిగాడు. చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని ఆ సరస్సులో ఆ శవం దగ్గరికి వెళ్ళి దాన్ని యామ్ యామ్ అని పీక్కు తినేశాడు. మొత్తం ఈ చేతి కండలు, తొడకండలు, సమస్తావయవాలు పీక్కు తినేశాడు. వాడికి ఈ శరీరం ఎలా ఉందంటే, వంకాయ కూరగాను, కొబ్బరి వేసిన సాంబారు గాను, తర్వాత బజ్జీలు గాను, బుజ్జి బుజ్జి బజ్జీలు గాను, మైసూరు బజ్జీలు గాను, ఆవడలు గాను, ఇడ్లీలు గాను, అందులో వేసిన చట్నీలు గాను కనపడుతున్నాయి, అన్నీ తినేశాడు. అస్థిపంజరం అయిపోయింది ఆ శవం. తిని అలా లేచాడు, లేవగానే శవం మళ్ళీ యథాతథంగా అయిపోయిందిట, అంతా పిక్కు తిన్నా అస్థిపంజరం మళ్ళీ పూర్వంలాగే కళ్ళు ముక్కులు మాంసము చర్మము ఉన్న నిద్రపోతున్న శవం ఎలా ఉందో అలా తయారయ్యింది. తినేసిన వెంటనే మళ్ళీ వస్తువులు ప్రత్యక్షమైతే ఎంత సుఖం అండి, అసలు వంట వాళ్ళకి సుఖం మనకి సుఖమనే, అక్కడున్న ఇడ్లీలన్నీ మనం వడ్డించుకున్న వెంటనే మళ్ళీ ఇడ్లీలు టుప్పు టుప్పుకొని మాయాబజార్లలో వచ్చేసాయంటే అసలు గొడవే ఉండదు, ఇక నాకు 2 ఇడ్లీ తక్కువ చట్నీ తక్కువ గొడవ ఉండదు. అలాంటి మహిమ అక్షయ పాత్రలకు ఉంటుంది. ఆ అక్షయ పాత్ర తక్షణం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నారు. దొరికిందంటే మాత్రం ఈసారి మీ అందరినీ గుర్తుపెట్టి పురాణాన్ని పట్టుకుపోతారు. కాబట్టి ఆ శరీరం మళ్ళీ యథాతథంగా అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ సరస్సులోకి దిగాడు, శుద్ధ ఆచమనం చేశాడు. శుద్ధాచమనం అంటే తెలుసుగా మీకు, నోళ్ళు నోట్లో నీళ్లు పోసుకుని దంతాలతో పళ్ళు తోముకుని మూడు సార్లు తుప్పుకు తుప్పుకు నీళ్లు ఉక్కిలించి ఉమ్మితే దాన్ని శుద్ధాచమనం అంటారు. ఇప్పటికి కూడా చాలామందికి శుద్ధాచమనం అంటే తెలియదు. మనం పూజ అయ్యాక శుద్ధ ఆచమనీయం సమర్పయమంటే అర్థం ఏంటనుకుంటారు, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించవయ్యా రామచంద్ర అని నీళ్లు పోసుకున్నాం అనమాట. పుక్కిలించి నీళ్లు మూడు సార్లు వదలడం వరకు శుద్ధాచమనము అని. ఆ వ్యక్తి అలాగే ఆచమనం చేశాడు. తర్వాత మంచి నీళ్లు తాగాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఒడ్డుకొచ్చాడు. మళ్ళీ విమానం ఎక్కబోతుంటే అగస్త్యుడు ఆగునాయన అన్నట్ట. వెంటనే ఆయన వెనక్కి తిరిగి, మీరు అగస్త్య మహర్షే కదండి, మీకు దండం పెడుతున్నాను అన్నట్ట, మీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళబోయి, నేను ఎవరవయ్యా అని అడిగాను, ఆగవయ్యా అన్నాను, అయినా నన్ను అగస్త్యుడు అని ఎలా గుర్తించావనగానే, నాకు తెలుసునండి ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ చూడలేరు, నేను 1000 సంవత్సరములుగా రోజూ ఇక్కడికి వస్తున్నాను, ఇంతవరకు ఎవరూ నన్ను చూడలేరు, నాకు ఆ శక్తి ఉన్నది, నేను దివ్యలోకం నుంచి వచ్చిన వాణ్ణి, నన్ను చూడగలిగేవాడు ఒక్కడే, నన్ను కన్నులారా దర్శనం చేసుకునే శక్తి ఒక్క అగస్త్యునికే ఉంది, అందుకే నన్ను చూసి పలకరించావు కనుక నువ్వే అగస్త్యుడివి అని అర్థమైపోయింది అన్నాడు ఆయన. ఆ ఫ్యాన్ కట్టేస్తారండి. సరే నేను అగస్త్యుడిని నువ్వు గుర్తుపెట్టావు, ఇంతకీ నువ్వెవరివి, ఈ శవం అచ్చం నీలాగే ఉంది, సహజంగానే మాంసమే నీచం, మాంసభక్షణం అంటే శవభక్షణం, అందున నరమాంసభక్షణం శవభక్షణం అత్యంత హేయం నీచం, అటువంటిది ఈ శవాన్ని ఎందుకు తింటున్నావు అని అడిగితే, అయ్యా ఆ శవం ఎవరిదో కదండి, నాదేనండి అన్నట్టు ఆయన. అది నా శవమే, నా కథ చెబితే మీకు పూర్తిగా నా దీనగాథ అర్థమవుతుంది, నా చరిత్ర అర్థమవుతుంది. నేను విదర్భదేశపు రాజుగారికి పెద్ద కొడుకుని, విదర్భదేశాన్ని పరిపాలించే ఒక మహారాజు గారు ఉండేవాడు, ఆయనకి ఇద్దరు కొడుకులం, పెద్దవాణ్ణి నేను, నా పేరు శ్వేతుడు, నాకు తమ్ముడు ఉన్నాడు వాడి పేరు సురధుడు. విదర్భ అంటే తెలుసుగా మహారాష్ట్రలో ఉంది, ఇప్పుడు అది మహారాష్ట్రలో సరిగ్గా మధ్యలో ఉంటుంది, నాగపూర్ దగ్గర నుంచి మిగతా ప్రాంతం అంతా విదర్భ. నాగపూర్కి 25 కిలోమీటర్ల దూరంలో కుండిన అనే ఒక నగరం ఉన్నది. ఆ కుండినపురాన్ని విదర్భ దేశానికి రాజధానిగా ఆ రోజుల్లో మహారాజులు పరిపాలించేవారు. ఆ కుండినపురంలోనే రుక్మిణీదేవుని కృష్ణుడు ఎత్తుకొచ్చాడు. చక్కగా నాగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ దిగాలి, ఎప్పుడు చూసినా మనం రైల్లో వెళ్ళిపోవడమే కానీ ఒక్కసారైనా కుండినపురం చూడకపోతే ఉపయోగం ఉంది. ఆ కుండినపురంలో ఆనాడు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి నమ్మి తినామనంబున సనాతనులైన ఉమామహేశులని అని పద్యం చదివిందే, ఆ గుడి ఉందండి అక్కడ, ఇంకా అద్భుతమైన ఆలయం అది. మంధనిలో చాలా మహానుభావులు ఉన్నారు, మొత్తం భారతదేశంలో మంధని లాంటి అగ్రహారాలు కొన్ని ఉంటాయి. కరీంనగర్ జిల్లా అది, సిద్దిపేటకి దగ్గరలో ఉంటుంది, చాలా గొప్పది, వరంగల్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఆ మంధనిలో అగ్రహారీకులంతా వేద పండితులే, వేదము చదివారు, పౌరోహిత్యం చేస్తారు, వంటలు చేస్తారు, అన్ని పనులు స్వయంకృతంగా చేస్తారు. అక్కడ ముసలి వాళ్ళు ఆడవాళ్ళు కూడా మంత్రపుష్పం అద్భుతంగా చెబుతారు. నేను అక్కడ చాలాసార్లు ప్రవచనానికి వెళ్ళాను. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళలో చాలామంది ఈ నాగపూర్లో కుండినపురంలో మకాం పెట్టారు. ఎప్పుడన్నా గురువుగారు నాగపూర్ మీదుగా వెడుతున్నప్పుడు ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఏది తినడు గనక, నా కోసం మా లింగయ్య గారు ఉన్నారు మంధనిలో, ఆయన చెల్లెలు కాస్త ఆహారం మడిగా పట్టుకొస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల నేను ఆ కుండినపురం అక్కడ ఉందని అప్పుడు తెలుసుకున్నాను, లేకపోతే నాకు తెలిసేది కాదు. ఒక విధంగా లింగయ్య గారికి మనం ధన్యవాదాలు చెప్పాలన్నమాట. ఆయన ఎక్కువగా మనతో యాత్రలకు వచ్చేవారు. ఈసారి మొన్న అదేదో పేస్ మేకర్ అంటారట కదా దాన్ని, హార్ట్కి అది వేయించుకున్న కారణం చేత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మనతో ఆయన గ్యారంటీగా వస్తారు. ఆయన 88 ఏళ్ళు, సుఖంగా బ్రతుకుతాడు, భార్యాసమేతంగా శుభ్రంగా ఆ మాత్రం ఇడ్లీలు వడలు కూడా తినగలుగుతాడు, ఆయనకు ఆరోగ్యం వస్తుంది. మీరు కూడా కోరుకోండి అందరికీ ఆరోగ్యం, ఆయనకి చప్పట్లు కొట్టండి పర్వాలి. వీలుంటే ఆ కుండినపురం చూడండి అని చెప్పడానికి ఎంత ఉపోద్ఘాతం చెబుతున్నాను, చాలా గొప్ప స్థలం అన్నమాట. అక్కడ జాతి వాళ్ళంతా ఒకప్పుడు నాగజాతి వాళ్ళు, అందుకే నాగజాతి వాళ్ళ పేరు మీద కాదు నాగపురము, అదే నాగపూర్ అయిపోయింది. అది పూరు కాదు, పురమే, అక్కడ ఉన్నవాళ్ళు పూరు కాదు, రిచ్చే. అదేమిటో కానీ అందరినీ నాగపూర్ అదేదో పూర్ అంటారే, పూర్లు కావు కర్మ. అందరూ అక్కడ ఉన్నవాళ్ళంతా రిచ్గానే ఉంటారు, సుఖంగానే ఉంటారు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నవాళ్ళందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని మనం కోరుకోవాలి. ఈ సమస్త భారతదేశం మంది కదటండి మన వాళ్ళంతా. ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుసో తెలియకో ఒక్కొక్కప్పుడు అపరాధం చేయొచ్చు కాక, కానీ అందరూ పరబ్రహ్మ స్వరూపులే. సరే, ఎందుకు ఇదంతా ఎందుకు చెబుతున్నారు గురువు గారు అంటే, అది విదర్భ దేశం అంటే ఆ విదర్భ దేశానికి శ్వేతుడు రాజయ్యాడు తండ్రి తర్వాత, తమ్ముడు సహాయం చేసేవాడు. ఈ శ్వేతుడు చాలా గొప్పవాడు, భూమండలాన్ని 1000 ఏళ్ళు పరిపాలించి తమ్ముడికి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత ఈ సరస్సు ఉంది ఇప్పుడు ఈ అడవిలో, ఈ అడవిలో ఉన్న సరస్సు దగ్గరకు వచ్చి 1000 ఏళ్ళు మహాతపస్సు చేశాడు. మహాతపస్సు చేసిన తర్వాత శరీరం ఇక్కడ విడిచిపెట్టాడు, ఆ శరీరమే ఇక్కడున్నది. ఇప్పుడు ఈయన ప్రాణం లేచింది, ఇదిగో ఈ దివ్య శరీరంలో, ఇప్పుడు నీవు చూస్తున్న నా దివ్య శరీరంలోకి ప్రాణం వచ్చింది. సంవత్సరములు నేను చేసిన మహాతప ఫలితంగా శరీరం విడిచిపెట్టగానే నా శరీరం ఇక్కడే ఉంది, నా ఆత్మ ఈ దివ్య శరీరంలో ప్రవేశించింది. ఈ శరీరం మామూలు శరీరం కాదు, బ్రహ్మలోక శరీరం. అంటే నేను చేసిన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మలోకం ఇచ్చాడు. అంత తెలియదు కదండో బ్రహ్మలోకం అంటే. పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కన్యాదానంలో ఏమని మాత్రం చెబుతారు, బ్రహ్మలోక జిగీషయ, బ్రహ్మలోకమును జయించాలనే కోరికతో కన్యాదానం చేస్తున్నాము అని దాని అర్థం. జిగీష అంటే జయించాలి అనే కోరిక, జేతుం ఇచ్ఛా జిగీష, జయించవలను అనే కోరిక ఉంటే దానికి జిగీష అని పేరు అన్నమాట. చాలా గొప్పదండి సంస్కృత భాష, అది నేర్చుకుంటే ఎక్కడ లేని శక్తి వస్తుంది వారికి. సంస్కృతం ఒక మహామంత్రం కదా, దేవతలు మాట్లాడే భాష అది. అటువంటి భాషకి మనం దూరం అయిపోయాక చాలా యాతనలు పడుతున్నాం. మన యాతనలు అన్నిటికీ మూల కారణం సగం సంస్కృతానికి, సంస్కృతికి దూరం అయిపోవటం. అటువంటి బ్రహ్మలోకానికి పోయేట్టు ఆయన తపస్సు వల్ల. తీరా బ్రహ్మలోకమునకు ఈ దివ్య శరీరంలో ప్రవేశించి వెళ్ళాక ఆయనకి ఆకలి మొదలయ్యింది. ఈయన చచ్చిపోగానే ఆత్మేమో దివ్య శరీరంలో ప్రవేశించింది. ఆయన కోసం బ్రహ్మగారు విమానం పంపాడు, విమానం ఎక్కి బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఈయన. బ్రహ్మలోకం అంటే ఏమిటి, అక్కడ ఆకలి దప్పిక ఉండవు, బ్రహ్మానందం తప్ప ఏమీ ఉండదు. మాట వరసకు కూడా బ్రహ్మలోకంలో ఎక్కడికి వెళ్ళి ఆకలి దప్పికలు ఉండవండి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, థర్డ్ ఫ్లోర్ ఎక్కలేము, సెకండ్ ఫ్లోర్ ఎక్కలేము, నీళ్లలో స్నానం చేస్తే రొంప పడుతుంది, ఇవేం ఉండవు అక్కడ. రొంప లేదు, దొంప లేదు, అసలు అక్కడ ఏమీ ఉండదు. బ్రహ్మానందం ఉంటుంది కాబట్టి దానికి బ్రహ్మలోకం అని పేరు. కానీ ఈయన దురదృష్టం ఏమిటో, బ్రహ్మలోకానికి వెళ్ళడంతో కరకరకర ఆకలి మొదలయ్యింది. బాబోయ్ ఆకలి అన్నాడు. ఆకలి అంటే బ్రహ్మలోకంలో ఇడ్లీలు ఉండవు కదా, అక్కడ వడలు ఉండవు కదా, మజ్జిగ పులుసు ఉండదు కదా, అప్పడాలు ఉండవు కదా, ఏ కూరలు ఉండవు కదా, మరి ఎలా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఇవే తిందాం అనుకుంటున్నారా? ఏం ఉండవు ఇవి. బ్రహ్మలోకంలో బ్రహ్మ ముఖం చూస్తారు, ఆనందం తప్పే ఉండదు. జర మరణము క్షుత్తు పిపాస ఇవి ఉండవు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఈ రెండు అలక్ష్మి దరిద్ర లక్షణములు. ఎక్కువ ఉన్నా అసలు లేకపోయినా అది దారిద్ర్యం. ఈ దరిద్ర లక్షణములు భూలోకంలో తప్ప అక్కడ అసలుండవు. ఈ మంత్రమునకు అర్థం ఏంటంటే, అసలు ఆకలి లేకపోతుంది కొంతమందికి, తింటే పడదు, అది దరిద్ర అంట. ఎక్కువగా ఉంటుంది కొంతమందికి, ఎంత తిన్నా మళ్ళీ తినాలనుకుంటాడనమాట. నాతో పాటు ఒక ఆయన రైల్లో ప్రయాణం చేసేవాళ్ళండి, నేను దద్దోజనం ఇచ్చాను తిన్నాడు. దద్దోజనం తిన్న వెంటనే కాఫీ తాగాడు. కాఫీ తాగిన వెంటనే కూల్ డ్రింక్ తాగాడు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత మళ్ళీ టీ తాగాడు. టీ తాగిన తర్వాత పప్పు చెక్కలు తెచ్చుకున్నాడు, దెమ్మ చెక్కలు లాంటివి. పప్పు చెక్కలు తిన్న తర్వాత బూందీ తిన్నాడు. బూందీ తిన్న తర్వాత మళ్ళీ యాపిల్ తిన్నాడు. మళ్ళీ యాపిల్ తిన్న తర్వాత టీ తాగాడు. ఇలా తింటూ తాగుతూ ఉంటే నేనేమన్నా అంటానేమో అని మధ్య మధ్యలో ఏం చేసేవాడు, నాకు శిష్యుడయ్యే అప్రభర్తకు పోయేవాడు. పావు గంటకోసారి అప్రభర్త కడతాడు. ఏమిట్రా ఇది అనుకుంటే హఠాత్తుగా నా నెత్తి మీద ఏదో పడింది. చూస్తే ఆయన ఇంత మిఠాయి ఉండలు తెచ్చుకున్నాడు, ఆ మిఠాయి ఉండలు పైన తింటున్నాడు, అవి నా నెత్తి మీద రాలేదు. చీటిగా వాటికి తింటుంటే నేనేమన్నా అంటానేమోనని ఆ పైకి వెళ్ళి రహస్యంగా నన్ను తినేసి వడికి ఎదుగు దిగేవాడు. అంటే చీటిగా వాటికి అప్రభర్తకి ఎవడన్నా పెడుతున్నాడు అంటే అనుమానించాలి. వాడు ఏం తెచ్చుకుంటున్నాడు, పెట్ట చెప్ప పెట్టకుండా తినేస్తున్నాడు అనమాట వాడు. అది కడుప కండవల్లి మడుగా. ఆ కూల్ డ్రింక్ తాగాక టీ ఏమిటి, టీ తాగిన తర్వాత మళ్ళీ నేమో అదేదో మజా తాగుతట్ట, మజా తాగిన తర్వాత బాజా అంటట్ట, అప్పుడు కడుపులో బాజా ఒక ఏమవుతుంది, నిమిషానికి ఒకసారి బాత్రూమ్కి పరిగెత్తకం అవుతాడు. ఇది ఒక విచిత్రమైన తిండి. ఇది దరిద్రమే. అస్సలు అరగదు కర్మ కొంతమందికి. అబ్బా పొద్దున్న ఒక ఇడ్లీ తిన్నానండి, ఆకలి లేదండి అని ముసుగు తిని పడుకుంటాడే, అది దరిద్రమే. ఈ దారిద్ర్యం నుంచి విముక్తి పొంది ఆరోగ్యముగా ఎంత తినాలో అంత, ఎంత తాగాలో అంత తాగేలా చేయుము అని లక్ష్మణ్ణి ప్రార్థిస్తున్నాం అనమాట మనం. అదే బ్రహ్మలోకానికి అడితే అసలు ఏమీ ఉండవు, కానీ ఇక ఆకలి, ఆకలి తట్టుకోలేక బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత అని ప్రార్థించి, తండ్రి బ్రహ్మలోకానికి వచ్చాను, కష్టపడి తపస్సు చేసి అయినా ఆకలి దప్పిక పట్టి పీడిస్తున్నాయి, నన్ను రక్షించనగానే నాయన ఈ బ్రహ్మ శరీరం, ఈ దివ్య శరీరం ధరించిన వాడికి భూలోకపు తిండి వెళ్ళదు లోపలికి. అంటే ఈ శరీరంతో, బ్రహ్మ శరీరంతో ఇడ్లీ తినలేడు, కాఫీ తాగలేడు. ఆకలి దప్పులకు అతీతమైన శరీరం ఇది. కాబట్టి ఇక్కడ నీకు నీవు భూలోకంలో కోరుకున్న పకోడీలు అవి ఏం దొరకవు, తిండి ఉండదు. కానీ తిండి లేకపోతే నీకు కడుపు తిప్పుతోంది. ఇక్కడికి వస్తే బ్రహ్మానందం తప్ప ఆకలి తప్పిగా ఉండకూడదు, అవి నీకు వస్తున్నాయి. దానికి గల కారణం ఏమిటో తెలుసా అంటే తెలియదండి అన్నట్ట. కొంచెం గుర్తుకు తెచ్చుకో, నువ్వు చేసిన పిచ్చి పనులు. మీ కులగురువు వచ్చాడు నీ దగ్గరకి ఒక రోజున ఈ శ్వేత మహారాజు గారి దగ్గర వాళ్ళ గురువు గారు వచ్చారు. నాయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అన్నదానం, జలదానం. నువ్వు ఎన్ని దానములు చెయ్యి, బంగారం దానం చెయ్యి, వస్త్రాలు దానం చెయ్యి, అవన్నీ కొన్ని శుభాలు ఇస్తాయి, అవేవి అన్నదానములకు సాటిరావు. నాన్నదాన సమం పుణ్యం, నా అన్నదాన సమం పుణ్యం బ్రహ్మాండే. ఈ బ్రహ్మాండములో అన్నదానములకు సాటి వచ్చే దానం లేదు. ఎన్ని పుణ్యములు చేసినా అన్నదానం చేయకపోతే ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా యాతన పడిపోతాడు. కాబట్టి మంచినీళ్ళు, అన్నము, ఈ రెండూ దానము చెయ్యి అని రోజు గురువుగారు చెప్పేవాట. గురువుగారు చెప్పిన మాట వింటేగానే, ఏమిటి గురువుగారు ఈ బోడి అన్నానికి అంత విలువ ఎక్కడుంది, ఏముందండి అన్నంలో, అన్నం కావాలంటే ఎక్కడన్నా దొరుకుతుంది, మంచినీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయా, బంగారం దొరుకుతుందా, ఇళ్ళు దొరుకుతాయా, దొరకవు. కాబట్టి నేను గృహదానం చేస్తాను, నవరత్నములు దానము చేస్తాను, బంగారము దానం చేస్తాను అని చచ్చిన ఎవడికి అన్నదానం చేసేవాడు కదా. గురువుగారు చెప్పినందుకు మొండిగా అసలు చేయడం మానేశాడు. పాపం ఒకరోజు కొంతమంది వచ్చి ఆకలికి మాడిపోతున్నాం అండి, చచ్చిపోతున్నాం, ఇంత అన్నం పెట్టండి అంటే అన్నం లేదు పెట్టం అన్నాడు. అసలు అన్నం తినేవాడి మీదకి వెళ్ళి ఎగరకూడదండి, అన్నం తినేవాడిని తిట్టినా అన్నం పెట్టమన్నా ఇలాంటి యాతనలు వస్తాయట. అతి భయంకరమైన పాపాలు ఇవన్నీ పురాణాల్లో చెప్పి 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 ఉన్నారు. అందుకే మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఒకవేళ అన్నం పెట్టలేకపోతే రెండు చేతులు జోడించి నమస్కరించండి, బాబు ఈ పూట మా ఇంట్లో అన్నం లేదు, నిండుకుంది, పెట్టలేకపోతున్నాం అని కన్నీళ్లు పెట్టుకోండి. అంతేకాని ఏమట్రా అడుక్కుంటావు, దిక్కుమాలాడని తిట్టకండి. అడుక్కునేవాడిని చూసి తిడితే రేపొద్దున భగవంతుడు నీక గతి పట్టించవచ్చు. అందుకే నేను భిక్షుకుల మీద ఎప్పుడు అరవను, ఎందుకు మనకి ఇష్టం లేదు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, ఇష్టం లేకపోతే వేయటం. అంతేకాని గెట్ అవుట్, చలో, ఎందుకు ఈ మాటలు, ఇవాళ వాడిని చలో అంటే రేపొద్దున దేవుడు నేను పోలో అంటాడు, ఆ తర్వాత హల్లో అని నరకానికి పోతాం. ప్రపంచంలో ప్రతి ప్రాణి రూపంలో పరమాత్మ మనల్ని పరీక్షిస్తాడు. అందులో క్షేత్రాలలో ఇంకా పరీక్షిస్తారు. దత్తాత్రేయుడు మారు రూపంలో వచ్చి ముష్టాడు రూపంలో, చిన్నపిల్లల రూపంలో బాబు దేవు బాబు దేవు అంటారు. నువ్వేమో జావు అన్నావంటే ఆ తర్వాత దేవుడు నేను ఎత్తి మీద నరకం కావు అంటాడు. ఆ తర్వాత నువ్వు కావు కావు అనాలి. అందువల్ల అనుక్షణం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. ఓ దండం పెట్టండి, నేను అందుకే మాట్లాడలేదు, మీరు చూడండి ఎక్కడన్నా ఎవరన్నా కనపడితే పొరపాటును భాషా పాండిత్యం అక్కడేం ఉపయోగించట్లా. ఎందుకు వచ్చింది మనకి? వాడితో ఏం మాట్లాడితే ఏమిటో తెలియాలి మనకి, ఒక లెవెల్ రావాలి. ఇతడిలో పరబ్రహ్మను చూడగలగాలి. పొరపాటున వాడు దేవుడు నిన్ను పరీక్షించడానికి వస్తే నీ జీవుడు ఏమవుతాడో ఆలోచించు. తులసీదాసుని పరీక్షించలేదు రాముడు, బిచ్చుగుడి రూపంలో కుక్క రూపంలో పరీక్షించలేదా? అందుకని ఇక్కడున్నంత వరకు ఇప్పుడే కదా నీ యాత్ర, ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉండండి, ఇంటి దగ్గర కూడా ఉండండి, కనీసం యాత్రలో అయినా ఎవరి మీద అరవకండి, గెంతకండి. ఎవరన్నా కంచం పుచ్చుకుని మా అన్నానికి పెడుతూ అంటే ఒక్క నమస్కారం చేసి ఒక్క 2 నిమిషాలు ఉండండి అనండి, అంతేగాని అన్నం పెట్టడం అని అనకండి. అంటే ప్రమాదం. అందుకని నా భయం, మీ కష్టం రాకుండా ఉండడం కోసం నేను ఇన్ని మాటలు చెప్పవలసి వస్తుంది తప్ప లేకపోతే ఇన్ని చెప్పను నేను. అమ్మో, మన వచనం మనకి సుఖమిస్తుంది, దుఃఖమిస్తుంది. దుఃఖం ఎక్కువ ఇస్తుంది సుఖం కంటే. అందుకని వచనే కా దరిద్రత. మాట్లాడడానికి దారిద్ర్యం ఉంది, డబ్బులు లేకపోతే మాట్లాడడం తేలికే కదా. అందుకని ప్రేమగా మాట్లాడదాం, వినిపించుకోకుండా, అన్నం పెట్టకుండా. అన్నానికి ఎవడన్నా భిక్షుకుడు వస్తే పండి పండి, అన్నము లేదు మంచినీళ్ళు లేవు అన్నాడు వాడు. ఇదిగో చూడండి, ఇందులో ఇక్కడే ఉంటుంది శ్వేతోపాఖ్యానం. గురువుగారు చెప్పారా లేదా అని తెలుసుకోండి. అందువల్ల ఏమైపోయింది, యావజ్జీవితం తపస్సు చేసావు, సువర్ణదానం రత్నదానం అన్నీ చేసావు, కానీ ఎవరికి అన్నం పెట్టక తిట్టావు, మంచినీళ్ళకి ఏడిపించావు. అందువల్ల నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పుణ్యం వల్ల బ్రహ్మలోకం వచ్చింది, కానీ బ్రహ్మలోకానికి వచ్చిన ఈ ఆకలి దప్పిక నిన్ను పట్టి పీడిస్తున్నాయి అనగానే ఎంత పొరపాటు చేశానండి. ఆ భూలోకంలో ఉన్నప్పుడు పద్మాకర్ గారు 7 రోజులు ఉపన్యాసంలో ఈ మాట చెప్పినా వినలేదు నా కర్మ కాలిపోయి. ఇప్పుడు నేనేం చేయనండి అన్నట్ట. ఇక నువ్వు చేయగలిగేది ఏం లేదు ఇక్కడికి వచ్చాక. నీకు ఒక్క శక్తి ఇస్తున్నాను, నువ్వు చేసిన తపస్సు వల్ల నీకు ఒక ప్రత్యేక వరం ఇస్తున్నాను. ఇదిగో విమానం, ఈ దివ్య విమానం ఎక్కు, రోజు మళ్ళీ భూలోకానికి వెళ్ళు. కన్ను మూసి తెరిచేలోపు ఈ విమానం బ్రహ్మలోకం నుంచి భూలోకానికి తీసుకెడుతుంది. భూలోకంలో నువ్వు తపస్సు చేసి శరీరం విడిచిపెట్టిన సరస్సు దగ్గర నీ శరీరం అలాగే ఉంటుంది. రోజు వెళ్ళి నీ శరీరాన్ని, నీ శవాన్ని పీక్కు తిను, ఆ దరిద్రపు శవభోజనం చెయ్యి. అలా చాలా కాలం శవభోజనం చేస్తూ ఉండు, మళ్ళీ శవం యథాతథంగా తయారవుతుంది. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ విమానం ఎక్కి నా దగ్గరికి రా అనగా ఎంతకాలం అండి అన్నట్టు ఆయన. ఆ శాపం అంతమయ్యేదాకా. కృతయుగంలో పెట్టావు ఈ పాపం, త్రేతాయుగంలో నీ పాపం అంతమవుతుంది. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ఆ చెరువు దగ్గరకి, సరస్సు దగ్గరకి తపస్సుకు వస్తాడు. ఒక్క అగస్త్యుడు తప్ప నిన్ను ఎవ్వరూ చూడలేరు. నీవు శవభక్షణ చేస్తూ ఉంటే నిన్ను చూచి నీవెవరవు అని ప్రశ్నించిన వాడే అగస్త్యుడని గ్రహించు. వెంటనే నువ్వు తపస్సు చేసినప్పుడు ఈ మణి నీకు లభించింది, ఈ మణి వల్ల నువ్వు బ్రహ్మలోకానికి వచ్చావు, ఈ మణి ఆయన చేతిలో దానం చేసి ఆయనకి పెట్టే, ఈ మణి ఆయనకి ఇవ్వగానే నీ పాపం పోతుంది, ఆయన తపశ్శక్తి నీకు వస్తుంది. అగస్త్యుని యొక్క గొప్ప తపశ్శక్తి వల్ల నీ శాపం పోయి నీ శవం మాయమైపోతుంది. ఇక నీకు ఆకలి దప్పిక ఉండవు. బ్రహ్మలోకంలో ఉండే మిగతా ప్రాణులు ఎలాగైతే బ్రహ్మలోకములో ఆకలికి దప్పికకి దూరముగా సుఖముగా ఉంటారో నీవు కూడా అంత సుఖంగా ఉంటావు అని నాకు బ్రహ్మ వరమిచ్చాడు. ఇంతకాలానికి నా అదృష్టం వల్ల నా శాపం అంతమునకు చేరింది, నువ్వు ఇక్కడికి అడుగు పెట్టావు. నన్ను చూడగానే అర్థమైపోయింది, నన్ను చూసేవాడు అగస్త్యుడు అని బ్రహ్మ చెప్పాడు కనుక నువ్వే అగస్త్యుడివి. నాకు శాప విముక్తి చెయ్యి. నా శాపం పోవాలంటే, నా పాపం పోవాలంటే, నేను తిరిగి బ్రహ్మలోకంలో సుఖంగా ఉండాలంటే నీ తపశ్శక్తి నాకు ధారపోయాలి. అది ఉట్టినే ధారపోయకూడదని బ్రహ్మాజ్ఞ. కాబట్టి ఇదిగో నా మణి నీకు ఇస్తున్నాను, ఈ మణి నీవు తీసుకో, నాకు నీ తపశ్శక్తి ఇయ్యనగానే అగస్త్యుడు జాలిపడి ఆ మణి పుచ్చుకోగానే అగస్త్యుల్లో ఉన్న తపశ్శక్తి వాడికి వెళ్ళిపోయింది. వెళ్ళడంతో అక్కడ ఉన్న శవం మాయమయ్యింది. శవం మాయమైంది అంటే అర్థం ఏంటి? వాడి పాపం పోయింది, ఇక శవభక్షణ అక్కర్లేదు, వాడు హాయిగా బ్రహ్మలోకంలో ఉంటాడనమాట శాశ్వతంగా. అతడు అగస్త్యునికి నమస్కరించి, నీ దయ వల్ల ఈ ఘోరమైన నరకం నుంచి విముక్తి పొందాను అని నమస్కరించి విమానంలో బ్రహ్మలోకానికి పోయాడు. అప్పుడు అగస్త్యుడు కొంతకాలం తపస్సు చేసుకుని, ఈ మణి ఒక్క రామచంద్రుడికి ఇద్దాం, రాముడి దగ్గర ఈ మణి ఉంటే రాముడి రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు, ఈ మణికి అంత శక్తి ఉంది అని అది పట్టుకొచ్చి రాముడికి ఇచ్చాట. ఇదంతా అగస్త్యుడు రాముడికి చెప్పి, అదిగో ఆ మణి, ఇది ఇది తీసుకో, నీ దగ్గర అట్టే పెట్టుకో అనగానే రాముడు అందరికేసి తిరిగాడు. అగస్త్యుల వారు చెప్పిన మాట విన్నారు కదా, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంటికి వచ్చిన వాడికి అన్నమో మంచినీళ్ళో ఓ పండో ఏదో ఒకటి ఇవ్వండి, ఏమీ లేకపోతే కనీసం తులసీదళమైనా ఇవ్వండి. ఇస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు. ఏమీ లేకుండా ఇతరులను బాధ పెట్టకండి. ఆకలి దప్పికలు తీర్చడం కంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు. సమస్త వేదములు నిరంతరం చదవడం వల్ల, వినడం వల్ల ఏ ఫలితం వస్తుందో, అనేక తీర్థయాత్రలు చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో, అది ఒక్కరోజు అన్నదానం చేయటం వల్ల వస్తుంది. అందుకని అన్నదానం అంత గొప్పదన్నమాట. మా పీఠంలో దసరాల రోజుల్లో వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా ఆ సమయమునకు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతాం. అదొక నియమం పెట్టేసుకున్నాం. ఒక్క రూపాయి అడగక్కర్లేదు వాడిని. ఎందుకని, ఆ శక్తి అటువంటిది. అన్నదానానికి ఆ భగవంతుడు గొప్ప విలువ ఇచ్చాడు. మీరు ఎన్ని ఇవ్వండి వాడు సంతృప్తి పొందడమునా? 100,000 రూపాయలు కట్టవాడి చేతిలో పెట్టినా ఇంకో 100,000 వస్తే బాగుండనుకుంటాడు. అదే అన్నం దగ్గరకు వచ్చేసరికి చూడండి, ఉదాహరణకి వాళ్ళు ఏదో 2 ఇడ్లీయో గారిలో చేశారు, 2 ఇడ్లీ బదులుగా 4 ఇడ్లీ వేసేసి తిను తిను అని చట్నీ వేసామంటే, బాబు మీకు పుణ్యం ఉంటుంది చాలండి చచ్చిపోతాం తినలేమంటారు. అంటే వాడికి సంతృప్తి వచ్చిందా లేదా? అదే మీరు 1 ఇడ్లీ వేసి వెళ్ళి పెట్టలేదు అనుకోండి, వాడు లోపల ఎంత కొత్త కొత్తలాడిపోతాడు. రత్నములతో డబ్బుతో సంతోష పెట్టలేనిది కేవలం ఆహారంతో సంతోష పెట్టచ్చు, అన్నం పెట్టి సంతోష పెట్టచ్చు. అందుకే ఈ ప్రపంచంలో అన్నము ప్రతి వ్యక్తిని సంతృప్తి పరుస్తుంది కనుక, అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక దానివల్ల మానవులు శాశ్వత కైవల్యం పొందుతారు అని రామాయణంలో రామచంద్రుడు మనకి ఆ కథను ఉదాహరణగా చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చిందండి, మహాత్మా మీరు ఒక అడవిలో తపస్సు చేశామని, ఆ అడవిలో ఒక ప్రాంతం, అందులో కొంత ప్రాంతం మనుష్యులు కూడా లేకుండా, జంతువులు లేకుండా, పక్షులు లేకుండా, క్రూర మృగాలు లేకుండా ఏకాంతంగా ఉందన్నారు, కారణం ఏమిటి అని అడిగాడు ఆయన. అయితే చెబుతున్నాను విను, పూర్వం ఇక్ష్వాకు మహారాజు గారు 10 మంది కుమారుల్ని కన్నాడు. ఆ 10 మంది కొడుకుల్లో ఒకడి పేరు దండుడు. వాడు చిన్నప్పటి నుంచి కొంచెం క్రూరుడు, అందుకని రాజుగారు వాడిని అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉండేవాడు. వాడు ఒక రోజున అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో శుక్రాచార్య మహర్షి కఠోర తపస్సు చేసుకుంటున్నాడు. శుక్రుడి ఆశ్రమంలో ఆయన కూతురులో ఒక కూతురు అరజ అనే ఒక ఆవిడ ఉన్నది. ఇలా ఉండగా శుక్రాచార్యుడు ఒక యజ్ఞం కోసమని కూతుర్ని ఒంటరిగా ఆశ్రమంలో వదిలి అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి దండుడు ఈ అడవిలోకి వచ్చాడు. వచ్చే సమయానికి అరజ ఆశ్రమం బయట తలంటి స్నానం చేసి ఇలా విరబోసుకుని ఉంది జుట్టు. ఆ విరబోసుకుని ఉన్న జుట్టుతో ఉన్న ఆవిడ చూడగానే వీడు ఎక్కడ లేని కామం పొందాడు. నేను దండుణ్ణి, ఇక్ష్వాకు వంశస్థుణ్ణి, నీతో పొందు కావాలి అని వేదపడ్డాడు. నేను గురుపుత్రికని శుక్రాచార్య పుత్రికని దయతో నన్ను వదిలిపెట్టని ఎంత బతిమాలను వినిపించుకోకుండా క్రూరంగా మానభంగం చేసేశాడు వాడు. దాంతో ఆవిడ ఏడుస్తూ కూర్చున్నది. ఆ తర్వాత తృప్తిగా వాడు తన మధుమంతపురానికి పోయాడు. ఇంతలో శుక్రాచార్యుడు వచ్చాడు. 10 రోజులు ఉపవాసంతో ఉన్నట్టు పైగా ఆయన యజ్ఞం చేయడానికి వెళ్ళి ఆ సమయంలో కూతురు ఇలా కనబడగానే కొత్త కొత్తలాడిపోయాడు. నేను గురువుని, అందున నా పుత్రిక పరమ సాధ్వి, అటువంటి నా పుత్రికని బలాత్కరిస్తావా దుర్మార్గ, ఇదే నీకు నా శాపం. నీ రాజ్యం ఈ ప్రాంతమంతా 7 రోజుల పాటు ఇంద్రుడి దయ వల్ల దుమ్ము రాళ్ళు వర్షంగా కురిసి సర్వనాశనం అయిపోగాక, ఈ రాజ్యం అంతా మట్టి పాలైపోగాక అని శపించి శిష్యుల్ని మనం ఇక్కడ ఉండకూడదు ఇక, ఎందుకంటే 7 రోజులు ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. ఏం వర్షం? ధూళి వర్షం, దుమ్ము వర్షం, రాళ్ల వర్షం కురిపిస్తాడు. ఈ రాజ్యం నాశనం అయిపోతుంది, మనం ఇంకో చోటకి పోదాం అని శిష్యుల్ని వెంటబెట్టుకుని ఇంకో చోటకు పోయి, అమ్మాయి నువ్వు ఎక్కడన్నా ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని భక్తితో మంత్రానుష్ఠానం చెయ్యి, దాంతో నీవు మళ్ళీ యథాప్రకారంగా కన్యామణి అవుతావు, ఈ దుర్మార్గుడు వల్ల నువ్వేం అపవిత్రం కావు, పవిత్రురాలు అవుతావు అని ఆవిడికి తపస్సు చేసుకునే స్థలం చూపించి ఆవిడ్ని తపస్సుకు పంపి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని ఇంకో స్థానానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు శుక్రాచార్యుడి ఆజ్ఞతో 7 అహోరాత్రములు దుమ్ము ధూళి రాళ్ళు కుంభవృష్టి కింద కురిపించేశాడు. మొత్తం దండుడి రాజ్యం సర్వనాశనం అయిపోయింది. వాడు వాడి ప్రజలు దుర్మరణం పాలైపోయారట. దబదబదబ రాళ్ళు నెత్తిమీద పడితే ఏమవుతుందండి? గట్టిగా ఒక రోజు వర్షం పడితేనే మన వాళ్ళకి హచ్చి హచ్చి అని రొంపలు దగ్గులు పట్టుకుంటాయి. అటువంటిది 7 అహోరాత్రములు దుమ్ము ధూళి రాళ్ళు పడగానే మొత్తం దండుడు తెచ్చాడు, వాడి ప్రజలు తెచ్చిపోయారు, ఆ రాజ్యం నాశనం అయిపోయింది. ఆ 100 యోజనముల స్థలములకు దండుడి పేరు మీదుగా దండకారణ్యము అని పేరు వచ్చిందనమాట. అది మనకి భద్రాచలం దగ్గర నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర వరకు ఉంటుంది దండకారణ్యం. ఎక్కడ నాసిక త్ర్యంబక అదంతా కూడా దండకారణ్యం. 800 మైళ్ళు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఇక్కడ నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిపోయాడని చెప్పాం కదా, శిష్యుని వెంట పెట్టుకుని. దానికి జనస్థానము, ఇది దండకారణ్యం, దండకారణ్యంలో ఒక్కో ప్రాంతం జనస్థానం అని పిలబడింది. ఆ జనస్థానం దగ్గరే రాముడు వరసగా కరదోషణాది రాక్షసుల్ని 14,000 మందిని చంపాడు. అది జనస్థానం. సోర్పడకు ముక్కు చెవులు కోసిన ఆ ప్రాంతం అంతా జనస్థానం, మిగతాది దండకారణ్యం అని పిలువబడింది అనమాట. ఆ అడవిలో దండుడికి శాపం ఇవ్వటం వల్ల కొంత ప్రాంతంలో ఎప్పటికి కూడా అడవిలో మాట వరస కూడా పక్షులు ఉండవు, అక్కడికి అసలు జంతువులు వెళ్ళవు. ఆ ప్రాంతంలోకి మిలిటరీ వాళ్ళు నక్సలైట్లు కూడా వెళ్ళలేరట. అటువంటి స్థలం ఆ మధ్యలో ఉందిట. అక్కడ చెరువు ఉంది, నిజంగానే ఆ చెరువు దగ్గరే ఈ శవాన్ని, శ్వేతుడి యొక్క శవాన్ని అగస్త్యుడు చూశాడు. ఆ విషయం నాకు కొంతమంది మిలిటరీ వాళ్ళు ఆ మధ్యన చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూంబింగ్ కోసం, ఏదో ఆపరేషన్ కోసం వెళ్ళారు. మేము ఆ కళ్ళారా చూసామండి ఆ చెరువు అన్నారు వాళ్ళు. అంటే ఎంత గొప్పదో మన భారతదేశం ఆలోచించండి. మహానుభావుల చరిత్రలు వింటే జాగ్రత్తగా మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఇష్టం లేని స్త్రీని, పరస్త్రీని వద్దు బాబోయ్ అంటే బలాత్కరించిన వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పటి నుంచి రాముడు ఇలా అందరికీ వివరం చెప్పి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. రాముడు తన సభాభవనమునకు బయట ఒక గంట వేళ్లాడ కట్టాడు. దానికి ధర్మఘంట అని పేరు. రాముడికి ఒక సభాభవనం ఉందని చెప్పాంగా. ఆయన సభలో సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసేవాడు. గొప్ప గొప్ప పౌరులంతా లోపల కూర్చునేవారు. మీలాంటి కొంచెం విఐపీలంతా లోపల కూర్చునేవారు. సామాన్య పౌరులు బయట ఉండేవారు. ఎప్పటికప్పుడు పరిపాలనా విషయాలు వాళ్ళతో చర్చ చేస్తూ ఉండేవాడు రాముడు. సామాన్య పౌరులకు న్యాయము జరగాలి, సామాన్య పౌరుడికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదు అని రాముడికి ఒక ఆలోచన వచ్చింది. అందుకని ఏం చేశాడు, సభాభవనానికి బయట ఒక పెద్ద గంట, మామూలు గంట కాదు, వెండి బంగారము కంచు ఇత్తడి అన్నీ కలిపి కొట్టగానే టంగును మోగి ఒక గంటని వేళ్లాడదీయించాడు. ఆ గంటకి మధ్యలో ఉంటుందిగా ఒక పెద్ద గడియ, ఆ గడికి ఒక తాడు కట్టాడు. ఎందుకంటే అందరూ పైకెక్కి కొట్టలేరు కనుక ఈ తాడు కింద ఉన్న స్తంభానికి కట్టారు. ఎవరికైనా కష్టం వస్తే ఈ తాడు లాగితే ఈ గంట టంగును మోగుతుంది. అది మోగిందా, రాముడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా గంట మోగించిన వాడికి దర్శనమిచ్చి నీ కష్టమేమిటని తెలుసుకుని కష్టం తొలగించి సుఖమిస్తాట. కాబట్టి ఎవరికైనా కష్టం వస్తే ఏ టైంలో అయినా కొట్టచ్చు. అసలు ఏటీఎం అది, ఇప్పుడు ఏటీఎంలు అండవే కానీ అందులో ఏటీఎంలు ఉండవు, ఓటీఎంలు ఉండవు, డబ్బులు రావు. కానీ ఆ రోజుల్లో నిజంగా ఆయన అలాంటి గంట కట్టించాడు. అయితే ఒక నియమం పెట్టాడు, నిజముగా గొప్ప కష్టం రాజు తప్ప, రాముడు తప్ప సామాన్యుడు తీర్చలేని కష్టం వచ్చినప్పుడే కొట్టాలి. చిన్ని చిన్ని బట్టి కొట్టకూడదు. ఏమండి నాకు చట్నీ వేయలేదండి అని గంట కొట్టకూడదు. చట్నీ కోసం గంట ఎందుకు కొడతారు? చట్నీ కావాలంటే ఎవరిని అడగాలి? రామ్మోహన్ గారిని అడగాలి, చంద్రశేఖర్ గుప్తా గారిని అడగాలి, లేదా కూర్చున్న వాళ్ళని ఎవరినైనా అడగాలి. అంతేగాని చట్నీ కోసం గంట కొడితే రాముడు గొళ్ళు మండదా మరి? మ్యాట్నీకి టిక్కెట్లు దొరకలేదు, ప్యాట్నీ సెంటర్కి ఆటో దొరకలేదు, ఇలాంటి వాటికి కొడితే మాత్రం ఉరి శిక్ష వేస్తాడు రాముడు. అందుకని మంచి సమస్య, తీవ్రమైన సమస్య, అదియు రాముడు తప్ప తీర్చలేని సమస్య అయితే మాత్రమే గంట కొట్టాలట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గంట పెట్టారు కదా అని ఇష్టం వచ్చింది కొట్టకూడదు. గురువుగారి రూమ్లోకి రావాలంటే అలా ఏదైనా పెద్ద కష్టమో మంచి పని ఉంటే కొట్టాలి తప్ప, చీటికి వాటికి టైం ఎంత అయింది గురువుగారు అన్న రూమ్కి వచ్చి కొడితే తర్వాత మీ ఇష్టం, రాముడు పెద్ద శిక్ష వేసేస్తాడు. కాలక్షేపమునకు గురువు దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. కొంతమంది ఏంటో కాలక్షేపానికి ఫోన్ చేస్తారు. ఈ రాముడు గంట కట్టాడన్న పేరే కానీ చాలా కాలం ఎవరూ ఆ గంట మోయించలేదు. ఎందుకంటే రాముడి పరిపాలనలో అసలు కష్టాలు ఉంటాయిగా, రామరాజ్యం అని అందుకే అన్నారు. రామరాజ్యంలో మాట వరస కూడా ఏ పౌరుడు దుఃఖం పొందలేదు. ఎవరికి దుఃఖం కాదు, అసలు కనీసం నల్లి కూడా కొట్టలేదు, పాముల కాట్లు లేవు, దొంగలు లేరు, పరుసులు కొట్టేసి ఆటో వాళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళు లేరు. ఆ కాలమే అటువంటి కాలం అండి. మళ్ళీ అలాంటి కాలం రావాలని కోరుకోవాలన్నమాట. అసలు నిజం చెప్పమంటారా, రాముడి పరిపాలనలో ఇంటికి తలుపులు వేయడం, తాళాలు వేయడం తెలియదుట. తలుపులు అనేవి మర్చిపోయారు అందరూ, తాళాలు వేసేవారు కాదు. ఎంత చిత్రం అంటే దోమలు కూడా ఇతరుల ఇళ్లలో ప్రవేశించి కుట్టేవి కాదట. ఆలౌట్లు లేవు, ఆల్ అవుటే, లోపలికి వచ్చేవి కాదు మాట వరస కూడా దోమలు. అందువల్ల గంట కట్టారు కానీ గంట కొట్టిన వాళ్ళు లేరు. కొంతకాలం గడిచింది. ఒకరోజు మాత్రం రాముడు మధ్యాహ్నం పూట సభాభవనంలో ఉండగా, సింహాసనం మీద కూర్చుని ఉండగా, రాజకార్యాలు చర్చిస్తూ ఉండగా గంట ఠంగ్ ఠంగ్ అని మోగడం మొదలెట్టింది. ఎంతకాలానికి గంట మోగిందా నా రాజ్యంలో, ఎవరక్కడ గంట కొట్టిన వాళ్ళని తక్షణం లోపల ప్రవేశపెట్టండి అన్నాడు రాముడు. కాపల వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎంతకీ ఆ గంటని ఒక కుక్క పట్టుకుని కొడుతోంది. అక్కడ కుక్క ఉంది, ఆ కుక్క నోటితో తాడు పట్టుకుని టంగ్ టంగన్ లాగింది. మనుష్యులనైతే ప్రవేశపెడతా, మరి కుక్కను కూడా ప్రవేశపెట్టాలా అనుకున్నారు కాపల వాళ్ళు. అప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చింది, ఈ గంట కొట్టిన వాళ్ళు ఎవరైనా తిర్యక్కులైనా అంటే పశుపక్ష్యాదులైనా సరే లోపల ప్రవేశపెట్టమని రాముడి ఆజ్ఞ. కాబట్టి ఈ ప్రొఫెసర్ సునకారావు గారిని కూడా లోపల ప్రవేశపెట్టండి అని కాపల వాళ్ళు మన సునకారావు గారు లోపల పట్టుకొచ్చారు. ఆ సునకారావు గారు, సునకరావే మగవాడే, మొక్కొక్కది కుక్కగారు లోపలికి వచ్చారు. ఈ కుక్కగారిని తీసుకొస్తూ ఉంటే ఈ కాపల భట్టులు రాముడి తెల్లబోయి, మనుష్యులంటే కష్టాలు చెప్పుకుంటారు, ఇప్పుడు పాపం కుక్క కూడా ఏదో కష్టం చెప్పుకుంటుందేమో, మనుషులు వాళ్ళ భాషలో మాట్లాడతారు, నాకు అది వచ్చిందండి కష్టం, ఇది వచ్చిందండి అని చెప్పుకుంటారు, మరి ఈ కుక్క ఎలా మాట్లాడుతుందో ఏమిటో అన్నాడు ఆయన. ఇంతకీ ఆ కుక్క లోపలికి వచ్చిందే దాని మూతి పగిలిపోయింది. అసలే దాని మూతి నల్లగా కొంచెం వికృతంగా ఉంది. ఆ మూతిని ఎవడో బలంగా కొట్టి పగలగొట్టినట్టున్నాడు. మూతి పగిలి నెత్తురు ధారగా కారిపోతోంది. అందుకే బాధ తట్టుకోలేక పాపం అది వచ్చి తాడు పట్టుకులాగిందనమాట. రాముడికి ఆ మూతిని చూడగానే అర్థమైపోయింది, ఎవరో కర్రతో ఈ కుక్కని గట్టిగా కొట్టారు, దీని మూతి పగిలింది, నెత్తురు కారుతోంది, బాధ తట్టుకోలేక ఇది గంట కొట్టినట్టుందనుకుని ఈ కుక్క బాధని ఎలా తీర్చాలి. మనుష్యులైతే ఎవరు కొట్టారో చెబుతారు, పాపం ప్రొఫెసర్ సునకారావు గారు ఎలా చెప్పగలరు అనగా, అప్పుడు ఆ కుక్క, రామా నీకా బెంగక్కర్లా, నేను మానవ భాషలో మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు అందిటాడు. అంటే ఆ రోజుల్లో రాముడికి తెలుగు కూడా వచ్చిండి ఆయన. ఆ రాముడికి రాని భాష ఎక్కడ, పాపం కుక్కగారు కూడా ఏదైనా కాన్వెంట్లో చదువుకుని ఉంటారు, అందుకని ఒకటో రెండో కాస్త ఇంగ్లీష్ మాటలు కూడా మాట్లాడింది. పోసి కుక్క మాటలు నేర్చిన కుక్క అన్నమాట, నీ కష్టం నువ్వే చెప్పుకోగలవా, అయితే నాకు సగం సమస్య తగ్గిపోయినట్టు, ఇంతకీ నీ కష్టం ఏమిటి అన్నాడు రాముడు. మహాత్మా, నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ పాడుబడిన సత్రం దగ్గర ఉంటాను, అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు. అందులో ఒక విప్రుడి గృహం ఉన్నది, ఆ గృహానికి ఎదురుగుండా ఓ సత్రం ఉంది, ఆ సత్రం దగ్గర నేను పడుకుంటాను, నేను ఎవరిని కరవను, అనవసరంగా అరవను, మొరగను, కరవను. ఎవరన్నా వీధిలోకి ఎంగిలి వెతుకులు విసిరినా, బిస్కట్లు విసిరినా, లడ్డూ వేసినా వాటిని తింటూ ఉంటాను, దౌర్జన్యంగా లాక్కోను. ఈ పూట నేను నా సత్రం నుంచి ఎదురుగుండా ఉన్న విప్రుడి ఇంటికి బయలుదేరాను. ఆ విప్రుడి ఇంటి అరుగు దగ్గర ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు, ఒక విప్ర సన్యాసి. ఆ సన్యాసి భిక్షుకుడు, భిక్షాటంతో బతుకుతాడు. వాడు నన్ను చూడగానే వెనక ముందు చూడకుండా చేతిలో ఉన్న కర్రతో బలంగా కొట్టేశాడు. ఈ ముట్టి పగిలిపోయింది, భయంకరమైన బాధ వేస్తోంది నాకు, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. వాడు కొట్టిన దెబ్బకి నరాలు చిక్కిపోయి నెత్తురు వచ్చి గజగజలాడిపోతున్నాను. అన్యాయంగా నన్ను కొట్టాడు, నీ పరిపాలనలో పశువులు పక్షులు అన్నీ సుఖంగా ఉంటున్నాయి, అటువంటిది ఇన్నాటికి నాకు గండం వచ్చింది, నన్ను అన్యాయంగా కొట్టిన ఆ విప్ర సన్యాసిని శిక్షించు అనగా, రాముడు నువ్వు చెప్పినంత మాత్రం చేత శిక్ష విధిస్తామా, నీ వెర్షను నువ్వు చెప్పావు, అవతల వాడిని మేము పిలిపించి వాడు ఏం చేశాడో తెలుసుకోవాలి, వాడిలో తప్పో నీలో తప్పో తెలుసుకోవాలి, ఎవరిలో తప్పుందో తెలుసుకోవాలి, అప్పుడు శిక్షించాలి అని కుక్కను అక్కడే అట్టే పెట్టి భటుల్ని పిలిచి, ఈ కుక్క చెప్పిన అడ్రస్కి వెళ్ళండి, అది ఎక్కడుందో చెప్పిందిగా అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్, అక్కడికి వెళ్ళి ఆ సన్యాసిని పట్టుకురండి అనగానే భటులు వెళ్ళి క్షణాల్లో సన్యాసిని పట్టుకొచ్చారు. ఆ సన్యాసి రావడంతో చేతులు జోడించి వణికిపోతూ, రామచంద్ర రామచంద్ర రక్షించన్నాడు. కుక్కను చూడగానే వాడికి అర్థమైపోయిందండి, అందుకని రామా నువ్వు నన్నేమి అడగకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను, నిజమే చెబుతాను, ఈ కుక్క చెప్పింది నిజమే యథార్థమే, నేను ఈ ఊళ్ళోనే మకాం పెట్టి యాచనతో బతుకుతూ ఉంటాను. పూర్వకాలంలో డబ్బులు లేక అది యాచన, కొంతమంది యాచనతో జీవించే సన్యాసులు ఉండేవారు. సన్యాసుల్లో చాలా రకాలు ఉన్నారండి, జటి పరివ్రాజక అతిథి క్షపణ కావధూత కాపాలికాదులు అని పేరు వాళ్ళకి. జటులు అంటే జడలు ధరించేవాళ్ళు, జటాజోట ధారణ చేసేవాళ్ళని జటి అంటారు. గుండు చేయించుకుని పైన కొంగు వేసుకుని తిరిగే ఉంటారు సరే. సన్యాసులు కొంతమంది అప్పుడప్పుడు గుండు చేయించేస్తారు, మొత్తం మూతి గీతి అంతా గుండు చేయించుకుని నెత్తి మీద ఓ చెంగు వేసుకుని తిరుగుతారు. వాళ్ళని ముండి అంటారు. చేతులు భిక్షాపాత్ర పుచ్చుకుని యాచనతో బతికేటటువంటి సన్యాసులు ఉంటారు, వీళ్ళని భిక్షుకులు అంటారు. అహంకారం తొలగించుకోవడం కోసమని భిక్షాటంతో బతుకుతారు. మరికొంతమంది ఉంటారు చచ్చిపోయిన శవాలు కాలిపోయాక ఆ కపాలం పుర్రి చేతితో పుచ్చుకుని కపాలంతో ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగి ఇందులో వేయించుకుని అంటారు కపాలంలో. కపాలమే భిక్షాపాత్ర, వీళ్ళని కాపాలికులు అంటారు. మరికొంతమంది జీవితంలో బంధువులంటే విరక్తి కలిగి ఏ బంధువు నా వాడు కాడు నేను అనాథ అని పలికి అనాథ అనే ఒక సన్యాస దీక్ష వహిస్తారు. ఈ దీక్ష వహించిన వాడు జీవితంలో మళ్ళీ తన బంధువుల్ని పలకరించకూడదు. వాడికి అమ్మ లేదు నాన్న లేదు, అమ్మ లేడు నాన్న లేడు, ఏక్ నిరంజన్ అంటారు. ఇలా అన్నీ విడిచిపెట్టి తిరిగి ఒక జాతి ఉంది. ఎన్ని రకాలనుకున్నారు, చపణకులు అని ఉంటారు కొంతమంది. అంటే ఏంటి, పుర్రెల దండ మెళ్ళలో వేసుకుని విచిత్రమైన గన్నేరు పూల దండ వేసుకుని ఈ గుండులో సగం గొరిగిస్తారు, ఈ సగం వెనకాతలు పెడతారు. వాళ్ళు విభూతి రేఖలు మధ్యలో పొడుగ్గా ఒక బొట్టు పెడతారు. వాళ్ళ చేతిలో ఒక కర్ర ఉంటుంది, వీళ్ళని క్షపణకులు అంటారు. అవధూతలను ఒక రకం అన్నారు. వీళ్ళు దిగంబరంగా తిరుగుతారు, పిచ్చాళ్లలో నటిస్తారు. వీళ్ళకి ఎవరితో బంధం ఉండదు, జుగుప్స ఉండదు వీళ్ళకి. వీళ్ళందరూ అవధూతలు, ఆశాపాశములు లేనివాళ్ళు, ఆహార వాంఛ లేనివాళ్ళు, జుగుప్స లేనివాళ్ళు, వీళ్ళు అవధూతలు. ఇవన్నీ ఒకసారి ఎప్పుడన్నా మీకు ప్రత్యేకంగా సన్యాసి ఉపన్యాసం అని పెడదాం. అంటే సన్యాసులు చెప్పే ఉపన్యాసం కాదు, సన్యాసులపై ఉపన్యాసం, వాళ్ళ దీక్షల మీద ఉపన్యాసం. ఎటువంటి నియమాలు ఉన్నాయండి వాడికి ఏకంగా? ఒక్కసారి సన్యాసం పుచ్చుకోవడం అంటే తేడా అంత తేలికంగా తెలుసా? సన్యాసి జీవితంలో కోపగించకూడదు, సన్యాసికి నాన్న బంధం ఉండకూడదు. మళ్ళీ సన్యాసం పుచ్చుకున్నాక వాళ్ళు ఆవిడ మొహం చూశాక బాగున్నావుటే అన్నాడా, వీడు సర్వనాశనం అయిపోతాడు. సన్యాసం పుచ్చుకున్నాక అమ్మ లేదు నాన్న లేదు కొడుకు లేదు కూతురు లేదు డబ్బుల మీద వ్యామోహం ఉండకూడదు. కలియుగంలో చాలామంది ఉన్నారులేండి మహానుభావులు, ఎందుకు అనడం కానీ కొద్దిమంది మాత్రమే మహాత్ములు కనపడతారు మనకి. ఎక్కువ మంది పొట్టపోషణ కోసం కూడా కలియుగంలో కాషాయం కడతారు, అయినా పర్వాలేదు గౌరవించమన్నారు. కాషాయవస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ, కాషాయము ధరించినంత మాత్రము చేత యతిని పూజించాలి సందేహము లేదు అన్నారు మన వాళ్ళు. కానీ వాళ్ళకి ప్రమాదం అంటే కాషాయం కట్టాక కనుక ఆహార వాంఛ ఉంటే లేక దేహ వాంఛ ఉంటే చెయ్యకూడని పనులు చేస్తే ఇక వాడిని ఎవడో బాగు చేయలేడు. అందుకే ఆశ్రమాలలో సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమం గొప్పది. సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకుని నిద్రపోతున్న మనిషితో సమానం, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప పడిపోతాడా? పడ్డం. ఇప్పుడు ఉదాహరణకి బరక మీద పడుకోండి, ఎంత దూరం దొల్లినా పర్వాలేదు, ఇంకా కింద పడేది లేదు, ఆల్రెడీ కిందే ఉన్నాడు కనుక. అదే కొమ్మ మీద పడుకున్నాడు అనుకుందాం, ఎవడో తేడా వస్తే డుబుక్కుని కింద పడతాడు, నడ్డి కాళ్ళు చేతులు విరుగుతాయి, చక్రాల కుర్చీలో కూర్చోవాలి, ఎంత తేడా వస్తుంది. అందుకని సన్యాసాశ్రమం అంటే అబ్బో ఇన్ని నియమములు ఉన్నాయని తెలుసుకుని పరిపాలించాలి. సన్యాసి కనుక ఇడ్లీ మీద వడ మీద ఇడ్లీ చట్నీ వడ అన్నాడా, వాడికి నరకంలో దడ తప్పదన్నమాట. నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక ఆయన వచ్చి, గురువుగారండి గురువుగారండి ఆశ్రమ స్థాపన చేస్తున్నామండి, అందువల్ల కొంచెం చందా ఇవ్వండి అన్నాడు. చందా ఇవ్వండి అనగా నేను డబ్బులు ఇచ్చేసి, ఇంతకీ మీ ఆశ్రమం పేరు ఏమిటంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. అందువల్ల గృహస్థాశ్రమానికి కూడా చందా అడక్కడి, సన్యాసాశ్రమానికి అడిగారంటే అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈయన అటువంటి ఒకనొక భిక్షుక సన్యాసి. అయ్యా నేను ఇక్కడే ఉంటూ భిక్షాటంతో బతుకుతున్నాను, ఏమిటో తెలియదు కానీ నేను సన్యాస స్వీకారం చేసిన నాలో కామక్రోధాలు పోలేదు, కొంచెం నాకు తెక్కెక్కువ, ఎవరు కనపడినా గయ్యి గయ్యి అంటూ ఉంటాను. దానికి తోడు ఈరోజు నేను యాచన కోసం ఇంటింటికి వెళ్ళాను, ఎవ్వరూ నా భిక్షాపాత్రలో ఏమీ వెయ్యడం లేదు, ఆహారం నాకు ఇవాళ దొరకలేదు, కడుపు కరకరలాడిపోతుంది. కడుపు కరకరలాడిపోతున్నప్పుడు అన్నం దొరకకపోతే వాళ్ళకు వస్తుందని మంట, అన్నం పెట్టని వాడిని ఉప్పు కారం కోసి నంచుకు తినేయాలన్నంత కడుపు మంట వస్తుంది. అందుకని నాకు కూడా కడుపులో కాస్త మంట తంట వచ్చాయి. సరిగ్గా తిండి లేక నేను వస్తూ ఉంటే దారిలో ఈ కుక్క ఎదురయ్యింది. ఆ కుక్క మూతి కొంచెం నల్లగా భయంకరంగా ఉంది. కుక్కల్లో కొన్ని కుక్కల్లో చూస్తే భయంగా ఉంటాయండి అవి. కోతుల్లో కూడా కొన్ని కోతులు అందంగా ఉంటాయి, కొన్ని కోతులేమో భయంకరంగా ఉంటాయి. మీరు చూడండి బయటకు వెళ్ళి కొన్ని కోతులు చూస్తే దా అని మన పిల్లల్ని పిలిచినట్టు పిలవాలనిపిస్తుంది. బహుశా వాళ్ళ పిల్లలు కూడా అలా ఉన్నారేమో. కానీ కొన్ని కోతులు చూస్తే భయం వేస్తుంది. మనుషులు కూడా అలాగే, కొంతమంది మనుషులు చూస్తే కోతులు వేరే చూడక్కర్లే, కొంతమంది మనుషులు అందంగా ఉంటారు. అలాగే కోతుల్లో కూడా అలాగే ఉంటాయి, జంతువుల్లో కూడా అలాగే ఉంటాయి. ఈ కుక్క కొంచెం వికృతంగా ఉంది, దానితో ఈ భిక్షుకుడికి భయం వేసింది. చీప్పు అంటూ ఉంటే పాపం దాని దారిన అది వస్తుందిట దానికి తెలియక. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయి చేతిలో ఉన్న కర్రతో దాని మూతి మీద ఒక్కటిచ్చుకున్నాడు. దాని మూతి పగిలిపోయింది, ఎర్రగా నెత్తురు కారిపోయింది. ఎందుకో తెక్కొచ్చి కొట్టానండి, నిరపరాధి అయిన కుక్కని కొట్టిన మాట నిజమే. రాముడి సన్నిధానములో ఎవ్వడూ అసత్యం పలకలేడు, నేను నిజం చెబుతున్నాను. నన్ను శిక్షించు, నే చేసిన పాపానికి శిక్ష వెయ్యి. నీ ధర్మాత్ముడవైన నీ చేతిలో శిక్ష పొందితే, పరమధర్మస్వరూపుడైన రాముడు నాలాంటి వాడికి శిక్ష వేస్తే నేను పాప విముక్తుని అవుతాను అనగానే రాముడు ఎదురుగుండా ఉన్న మంత్రులు పురోహితులకేసి తిరిగాడు. అక్కడ ఎవరున్నారు? భృగువు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి ఋషులు ఉన్నారు అక్కడ. ఇంతమంది ఇంతమంది చర్చించుకుని ఏం శిక్ష వేయాలో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రాముడు, మీరు ఏం తెలుసుకోలేదంటే ఏం తెలుసుకోలేకపోతున్నామండి, ఎంత పాపం చేసినా వీడు విప్రుడు, బ్రాహ్మణో నహంతవ్యహ అని శాస్త్రం, కాబట్టి చంపలేం, ఏం శిక్ష వెయ్యాలో తెలియటం లేదన్నారు వాడు. అప్పుడు రాముడు కుక్క కేసు చూశాడు. ప్రొఫెసర్ సునకారావు, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అన్నాడు. నీ ఒపీనియన్ ఏమిటనగా, కుక్క గారు రామా నన్ను క్షమిస్తానంటే, నువ్వు అంటే వీడికి ఏం శిక్ష వెయ్యాలో నేను చెబుతానండి. ఓహో, వీడికి ఏ శిక్ష వెయ్యాలో ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయ్యావు అనమాట, ఏం శిక్ష వేస్తావో వెయ్యి అన్నాడు రాముడు. ఇక్కడికి 12 మైళ్ళ దూరంలో కౌలంచరము అని ఒక ఊరుంది. ఆ కౌలంచరంలో ఒక పెద్ద మఠం ఉంది, అంటే ఎండోన్మెంట్స్, అదొక పెద్ద మఠం. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీరు చీటికి మటికి దేవాదాయం ధర్మాదాయం అంటున్నారే, అది బండభూతు. దేవాదాయం కాదు, ధర్మాదాయం కాదు, దేవదాయము. దాయము అంటే ఇవ్వబడినది, దేవతల కొరకు దాయము ఇవ్వబడింది కనుక దేవదాయము. ధర్మదాయము ధర్మం కోసం ఇవ్వబడింది, మన పెద్దలు ధర్మం కోసం కొంత పొలం ఇచ్చారు, దాని మీద ఆదాయం కాదు, దానికి ఇవ్వబడింది. ధర్మం కోసం సత్రానికి ఇవ్వబడితే అది ధర్మదాయము, దేవదాయము. అది ఒకప్పుడు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు నిజంగానే దేవాదాయం అనే పేరుతో హుండీ పెట్టి ఆ డబ్బులన్నీ లాగేసి మన డబ్బులతో అన్యమతస్తులకేమో పెన్షన్లట, వాళ్ళకి జీతాలట, దిక్కుమాలిన మతాలకి. వాళ్ళేమో ఇక్కడ మన తిట్టడం, మన డబ్బులు లాక్కోవడం. కాబట్టి నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి అనమాట, మీకు వీలుంటే హుండీల్లో డబ్బులు అయిపోతే ఈ గుళ్ళన్నీ మూతబడిపోయి నిజంగా మళ్ళీ పురోహితుల చేతుల్లోకి, మహానుభావులైన మఠాధిపతుల చేతుల్లోకి వెడతాయి. అప్పుడు ఈ దేవదాయ ధర్మదాయ శాఖ నిజంగా దేవదాయ ధర్మదాయం అవుతుంది. ఏ కిరస్తానం వాళ్ళు లాక్కోలేవా నువ్వు? నీకు దమ్ముంటే వాళ్ళ మీద చూపించు, ఈ ఎండోన్మెంట్స్ వాళ్ళకి పెట్టు, ఒక మసీదు జోలికి వెళ్ళు. వాటి దగ్గరికి వెళ్ళేసరికి ఏమో ఎవడు కిక్కురుమండ, మన ఆలయాలను సర్వనాశనం చేస్తారా, డబ్బులు వేయటమా, పురోహితులనేమో పూచిక పుల్లకిని తీసిపారేయటమా, లేకపోతే వచ్చే భక్తులు చావగొట్టడమా, గొళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొన్ని చోట్ల. ఇక టీటీడీ అయితే చెప్పక్కర్లేదండి బాబు, అనకూడదు కానీ కొన్ని చోట్ల నాకు కూడా ఇన్నాళ్ళకి విసుగొచ్చి మాట మాట్లాడుతున్నాను అన్నమాట. ఆ లోపలికి వెళ్ళేటటువంటి భక్తుల్ని ఇష్టం వచ్చినట్టు ఏడిపించేయడం ఎంప్లాయీస్ కొంతమంది, ఆ లోపల కాపలా ఉండేటటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు వచ్చే భక్తులతో పురుగులు అనుకుంటున్నారా? ఈ భక్తుల వల్ల వాళ్ళు జీతం పొందుతున్నారా పాపాత్ములు? భక్తుడు భగవంతుడు అంటే వాడు తెలిసిన మీకు. అందుకనే మహానుభావుడు కోడల సంగమదేవ స్తోత్రంలో బసవేశ్వరుడు ఒక స్తోత్రం రాశాడు. కర్ణాటకలో బసవేశ్వరుడు అని ఉన్నాడు. బసవేశ్వరుడి సంప్రదాయం వీరశైవం. ఆయన ఎంత అద్భుతమైన గీయం రాశాడో తెలిసిన, పయోధిగణమే పయోధిగన్నను పయోధిగన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు, పృథ్వీఘనమ్మే పృథ్వీకన్నను పృథ్వీని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమ దేవ అంటాడు. ఎందుకు కొట్టారండి చప్పట్లు? నేను చెప్పింది ఏమర్థమైందని కొట్టారు అంటే ఏదో చదివేశాడు కొట్టేసి అంతేనా? ఇప్పుడు అసలు విషయం చెబుతాను. చాలా పెద్దది సముద్రం. ఈ మహాసముద్రం ఎన్నో జీవులకు నిలయం. సముద్రం లేకపోతే వర్షాలు పడవు, కాబట్టి సముద్రం గొప్పదట. కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో ఒక్క వంతు ఉన్నప్పటికీ మానవులకి, చెట్లకి, ప్రకృతికి నిలయమైన భూమి గొప్పది. పెద్ద సముద్రం కంటే సముద్రంలో చిన్నగా ఉన్నప్పటికీ భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదంటే భూమి గొప్పది కాదట. ఎందుకని? ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా దీనిని 1000 పడగల మీద ఆదిశేషుడు మోస్తున్నాడు. ఆదిశేషుడు మోయకపోతే భూమి నాశనం అయిపోతుంది. కనుక భూమిని మోస్తున్న సహస్రపణియగు శేషుడు ఘనమగు. శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆయన గొప్పవాడు కదట మళ్ళీ. ఎందుకని? శేషుడు భూమిని మొయ్యడానికి ఆయనకి కొంత శక్తి కావాలి కదా. శక్తి ఉంటే భూమిని మోస్తాడు. మరి ఆయనకి ఆ శక్తి ఎలా వస్తుంది? అప్పుడప్పుడు ప్రతి 10 సంవత్సరాలకోసారో 1000 సంవత్సరాలకోసారో పార్వతీదేవి ఆదిశేషుణ్ణి తన కాలికి చుట్టుకుని గజ్జెలు కింద మార్చుకుంటుంది. ఆదిశేషుడు పార్వతికి తరచుగా కాలి మొవ్వ అవుతాడు. కాళ్ళకి ఆడవాళ్ళు పట్టీలు పట్టుకుంటారు కదా, అలాంటి ఒక పట్టీగా మారిపోతాడు, నూపురములుగా మారిపోతాడు. అలా మారి పార్వతితో పాటు నృత్యం చేస్తాడు. పార్వతి శివుడితో ఆదిశేషుణ్ణి ఒక కాలికి, వాసుకిని మరొక కాలికి నూపురముగా మార్చుకొని కట్టుకొని నృత్యం చేస్తుంది. అప్పుడు ఏమవుతుందిట? పార్వతి ఆదిశక్తి మళ్ళీ ఈ నూపురములుగా ఉన్న ఆదిశేషుడికి, వాసుకి వస్తాయి. అప్పుడు పార్వతీ శక్తి పుచ్చుకుని మళ్ళీ 1000, 100, 10 ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. పార్వతీదేవి గనక అలా కాలికి మువ్వగా మార్చుకొని శక్తి ఇవ్వకపోతే ఆదిశేషుడు ఈ భూమిని మొయ్యలేడు. కాబట్టి ఆదిశేషుడు అనే వంకతో భూమిని మోస్తున్నది చివరికి పార్వతే. అంత ఆదిశేషుణ్ణి తన కాలి గజ్జిగా మార్చుకున్న మహామహేశ్వరి పార్వతి గొప్పదట. అదనమాట ఇందాక చెప్పిన మాట. ఏమని? శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? పార్వతి ఘనమే, పార్వతి గొప్ప కాదు, పార్వతినే తన సగముగదాల్చిన శివుడు ఘనమగు. పార్వతి కంటే పార్వతిని తన శరీరంలో అర్ధనారీశ్వరుడుగా ధరించి లోకాలని పరిపాలిస్తున్న శివుడు గొప్పవాడు. అంత పార్వతిని శరీరములో అర్ధభాగములో నిలబెట్టుకున్నాడంటే మాట్ల, అందుకే ఆయన అర్ధనారీశ్వరుడు అన్నాం. అలాంటి శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి శివుడు ఘనమే, శివుడు గొప్ప కాదు, మరెవరు గొప్ప? శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. అంతటి శివుణ్ణి తన గుండెల్లో దాచుకున్న భక్తుడు గొప్పవాడు. భగవంతుడు గుడిలో లేడు, ఇంకో చోట లేడు, భక్తుల హృదయాల్లో ఉన్నాడు. భక్తులు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఎంత అద్భుతంగా చెప్పారండి. కాబట్టి హరికంటే హరిభక్తుడు, శివుడి కంటే శివభక్తుడు, అమ్మ కంటే అమ్మ భక్తుడు గొప్పవాడు. అటువంటి భక్తుల్ని అవమానించి, భక్తుల్ని ఏడిపించి, వాళ్ళకి ఏ సౌకర్యాలు లేకుండా చేసి, వాళ్ళు ఇచ్చే డబ్బులతో జీతాలుచ్చుకుంటారు దౌర్భాగ్యులు. మళ్ళీ అందరూ ఒకడు దేవా పాపిని పరిశుద్ధ పరిశుద్ధ అని దౌర్భాగ్యులంతా అందులో చేరిపోయారు. ఇవాళ తిరుపతిలో ఎంతమంది ఉన్నారో తెలిసిన మీకు వాళ్ళని? లాగి ఒక్కొక్కటి బయటికి గంటేవాళ్ళు దాకా. అంటే మన సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడు భక్తుల్ని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. గౌరవించకపోతే ఎంత నష్టమో ఇప్పుడు చెబుతోంది కుక్క. కౌలంచరం అని ఒక మఠం ఉన్నది, చాలా గొప్ప దేవాలయం మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ అదనవాడు ఆ రోజుల్లో. ఆ మఠానికి ఆ రోజుల్లో 1000 కోట్ల బంగారు నాణములు నిలవధనం ఉంది, కొన్ని 1000 ఎకరాల పొలం ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇక ఆ డబ్బుని ఎవరూ లెక్క పెట్టలేరు, లెక్క పెట్టలేనంత ధనం ఉంది అక్కడ. ఆ కౌలంచర మఠానికి ప్రెసిడెంట్గా ఉన్నవాడు చచ్చిపోయాడు. వీడిని ఏకగ్రీవంగా ఆ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసేయండి అంతేవాడు కుక్కగారు. ఏమన్నారు సునకం గారు, వీళ్ళు ఆ కౌలంచర మఠమునకు అధిపతిని చెయ్యండి, నామినేటెడ్ అధ్యక్షుడు ఉంటాడు కదా అలాంటి ఒక అధ్యక్షుడిని చెయ్యండి అనగానే ఈ భిక్షుకుడు అని పడిపోయాట. వాడే మతి వాడి మతిపోయింది. ఎందుకో తెలుసా, జీవితంలో ఒక్కసారైనా ఆ మఠానికి అధ్యక్షుడైతే అది ఒక వరం అనుకుంటారంతా. ఎంత గెంచుకున్నా ఆ మఠానికి అధ్యక్షుడు అవడం తేలిక కదండి, అంత ఆస్తుంది దానికి, అన్ని గొప్ప ఆలయాలు ఉన్నాయి దానికి. అందుకే వీడు తెల్లబోతూ ఉండగా రాముడు కుక్కగారు ఇచ్చారుగా శిక్ష, ఆ శిక్ష అమలుపరచండి అనగానే ఆ మఠానికి అధ్యక్షుడైన వెంటనే ఏం చేస్తారు తెలుసా, ఓ పల్లకీ తెచ్చి అందులో కూర్చోబెట్టి వెనక ముందు వెయ్యేసి మంది డప్పులు మోయించుకుంటూ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు హోయ్, ఏకగ్రీవంగా కౌలంచర మఠమునకు అధిపతిగా నియమితులయ్యారు హోయ్ అని ఊరేగించుతూ పట్టుకెడతారు, పట్టుకెళ్ళి సీట్లో కూర్చోబెడతారు. అలాగే పల్లకీలు వచ్చాయి, ఈ భిక్షుకుడిని అందులో కూర్చోబెట్టారు, ఊరేగింపుగా పట్టుకుపోయారు. ఈ భిక్షుకుడికి కళా నిజమనిపిస్తుందని అటువంటి మతిపోయింది. ఏంటంటే ఈ పీఠానికి అధిపతి అవడం ఏంటి, ఈ కుక్కని బలే కొట్టాను ఇంకో దెబ్బ గట్టిగా కొడితే బాగుండేమో అనిపించింది వాడికి. ఇంతలో ఈ కూర్చున్న ఋషులు ఉంటారుగా, వీళ్ళంతా అన్నారు, రామా నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి నీకు మతిపోయిందా అని మేము అనలేము. పాపం కుక్కగారు కర్ర దెబ్బ తిని మతి పోగొట్టుకుందేమో, కర్రతో బుర్ర మీద కొడితే ఏమవుతుంది, వెర్రి వస్తుంది. అంచేత ఈ కుక్కకి వెర్రి పుచ్చి ఏదైనా వెర్రి వచ్చి వీడిని ఆ మఠానికి అధిపతిని చేసిందా, లేకపోతే అన్యాయంగా కుక్కని కర్రతో కొట్టిన వాడిని పట్టుకెళ్ళి అంత గొప్ప మఠమునకు అధిపతిని చెయ్యడం ఏమిటి, ఆ పదవి ఇవ్వడం ఏమిటనగా రాముడు నవ్వి, ఆ శిక్ష ఎందుకు వేశారో, మాట్లాడడం వచ్చిన కుక్కనే అడగండి, ప్రొఫెసర్ సునకారావు గారు ఎదురుగా ఉండగా వాడి కనకారావు గారు ఎందుకు అన్నాడు ఆయన. అనగానే అప్పుడు వాళ్ళంతా కుక్క కుక్క ఏమిటి ఈ శిక్షలో ఆంతర్యం అన్నారు వాళ్ళు. అయ్యా ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను వినండి, నేను పోయిన జన్మలో ఆ మఠానికి నేనేనండి ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, ఆ కౌలంచర మఠానికి అధిపతి నేనే, ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నేను ఆ మఠాధిపతిని, ఆ మఠం సొమ్ము బాగా తిన్నాను, ఆ మఠానికి ఎవరన్నా జనం వస్తే డబ్బులు వేస్తే వాళ్ళకి పులిహారకి 100 రూపాయలు కట్టించుకోవడం, మెతుకు చేతులు పెట్టి, ఇదిగో మెతుకు కంటే ఎక్కువ తినకూడదు, పులిహార అంటే ప్రసాదం అంటే చేతికి నాకు రాస్తే నాపుకునేది అని ఒక్క మెతుకు పెట్టి ఆ తర్వాత మిగతా ప్రసాదంతో వీడు అమ్ముకునేవాట, చక్కెర పొంగలంతా వీడు తిని వచ్చిన వాళ్ళ చేతికి ఇంత రాసేవాట. ఇలా అందరి దగ్గర ప్రసాదాల పేరు మీద, స్పెషల్ టిక్కెట్ల పేరు మీద, యజ్ఞముల పేరు మీదగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు లాగేశాను. ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ఉన్నంతకాలం దిగమింగి ఆస్తులు పోగేసుకున్నాను. వచ్చిన వాళ్ళు ఎవరికి అన్నం పెట్టలేదు, ధర్మం నిలబెట్టలేదు, దేవుడి సొమ్ముని పరమ పవిత్రమైన సొమ్ముని తిని తిని ఆ పాపంతో చచ్చిపోయాక నరకలోకంలో కఠోర క్రూర శిక్షలు అనుభవించాను. అందులో కొంతకాలం కుంభీపాకం అని ఒక నరకం అనుభవించేట. కుంభీపాకం అంటే తెలుసుగా మీకు, నరకంలో 8x64 చదరపు మైళ్ళ కొండ ఒకటి ఉంటుంది, ఇనప కొండ, ఐరన్తో తయారు చేసిన పాట్, ఐరన్ పాట్ ఇనప కొండ. ఆ కొండ కింద పొయ్యి పెట్టి, ఆ పొయ్యి కింద కట్టెలు పెట్టి ఈ కొండని బాగా వేడి చేస్తారు, కొండ నిండా నూనె పోస్తారు. మళ్ళీ నూనె కూడా మంచి నూనె అనుకుంటున్నారేమో, వంట కోసం వాడే నూనె కాదు, కుళ్ళు నూనె అమ్ముతారు చూసారా, కంపు నూనె. బాగా వంటలు చేయగా చేయగా వచ్చిన మాగిపోయిన ముక్కిపోయిన కంపు నూనె ఉంటుంది, అప్పుడప్పుడు ట్యాంక్ బండి మీద కనపడతాయి బడ్డీల కొట్ల దగ్గర, ఆ నూనె అంతా కొండ నిండా పోసి ఆ కంపు నూనె, ఈ నూనె ఈ పొయ్యి కింద కట్టెలు పెట్టి మరగబెడతారట. ఇప్పుడు ఈ ఇనపకొండలో నూనె కళ్ళపెళ్ళ కళ్ళపెళ్ళ మరిగిపోతుంది, మరిగిపోయాక పాపం చేసిన దుర్మార్గుని పట్టుకొస్తారు, ఒరే నువ్వు బతికొండగా తిండి పెట్టకుండా ఏడిపిస్తావట్రా, దేవుడి సొమ్ము తిన్నావా, మఠం సొమ్ము అంతా తిన్నావా, క్యూ సిస్టమ్ పెట్టి లంచంగా 100 రూపాయలు చేతిలో పెట్టిన వాళ్ళేమో అడ్డకోలుగా లోపల దర్శనానికి పంపుతావా, ప్రసాదాల్లోనూ దర్శనాల్లోనూ క్యూ సిస్టంలోనూ రూములు కేటాయింపుల్లోనూ బాగా దేవుడి సొమ్ము తింటావట్రా, ఇదిగో ఇందులో పడేస్తున్నాం అని వాడిని అందులో పారేస్తారు. ఇంకేముంది, వాడు బాబోహోహో అంటాడు, ఎర్రని మైసూరు బజ్జీలాగా వేగిపోతాడు, పుణుకులా వేగిపోతాడు. ఆ పుణుకులా వేగిపోతున్నప్పుడు వాడికి వణుకు వస్తుంది, అప్పుడు వాడిని మళ్ళీ ఏం చేస్తారు, ఈ మూకుళ్ళో ఒక చట్రంతో పైకెత్తుతారు. చూసారు బజ్జీలు పైకెత్తడానికి ఒక చట్రం వాడతాం, ఆ చట్రంతో పైకెత్తుతాడు, పైకెత్తి ఉఫ్ అంటారట. అలా ఉఫ్ అని వదగానే మళ్ళీ వాడు యథాతథంగా అయిపోతాడు. నరకానికి వెళ్ళాక చావు ఉండదు. ఆల్రెడీ చచ్చి వెళ్ళాడు కదా, వాడు శిక్ష అనుభవిస్తాడు, వేగిపోతాడు, మళ్ళీ పైకి ఎత్తుతారు. పైకి వచ్చాక ఎలా ఉంది అంటే, అమ్మ బాబోయ్ అందులో పడిపోయినప్పుడు వేగిపోతున్నప్పుడు గజగజలు ఆడిపోయామండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అందులో వేయకండి అనగా వెయ్యొద్దంటావా వెయ్యొద్దంటావా అని మళ్ళీ ఇలా ఊపి మళ్ళీ వేస్తారు. అలా వాడు చేసిన పాపాన్ని బట్టి 1000 ఏళ్ళో 2000 ఏళ్ళో 3000 ఏళ్ళో అందులో ఉడికిపోతారు. కాబట్టి మనం ఏదో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యాం అని ఆనందించడం కాదు, జాగ్రత్తగా ఉండాలి. కాస్త మంచివాళ్ళని కనుక దానికి నియమిస్తే వాళ్ళు భక్తులకి సేవ చేస్తారు. భక్తులకు సేవ చేస్తే వాళ్ళ ఆశీర్వచనం వల్ల శాశ్వతమైన ముక్తి పొందుతాం. ఇలా ఏడిపించి దేవుడి సొమ్ము భయంకరంగా తినేస్తే, ధైర్యంగా తినేస్తే వెనక ముందు చూడకుండా ఇదిగో ఇక రాబోయే జన్మ ఇంతే. ఇలా చాలా కాలం నరకంలో శిక్షలు అయ్యాక కుక్కయి పుట్టేట. ఇది 100వ సారి కుక్కయి పుట్టడం. ఇప్పటికి 100 సార్లు కుక్కయి పుట్టాను. ఈ 100 జన్మల్లో జనం నన్ను కొట్టడమే, చంపడమే, తిండి లేక ఏడవడమే. రామా ఇదే నాకు ఆఖరి జన్మ. ఎందుకో తెలుసా, ఆఖరి జన్మలో నీ ముఖం చూశాను, మానవ భాష నాకు వచ్చేసింది. అందుకే నీ వంటి ధర్మాత్ముడిని చూడగానే నా పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, నేను హాయిగా స్వర్గానికి పోతున్నాను. ఒకప్పుడు నేను ఏదో ఒక మఠానికి అధిపతిగా ఉండి ఆ దేవుడి సొమ్ము పాపిష్టి సొమ్ము తినేసి ఇలా కుక్కనయ్యాను. ఇక ఆ సన్యాసి ఉన్నాడే వాడు కోపిష్టి, వాడు మాట్లాడితే కోపంతో తిడతాడు అందరినీ. నేను శాంతస్వరూపుణ్ణి ఇన్ని పాపాలు చేశానంటే ఈ కోపిష్టాడు ఇంకెన్ని పాపాలు చేస్తాడు. నేను కేవలం 100 జన్మలే కుక్క అయ్యా, ఇక వాడికి ఆ కుక్క జన్మల నుంచి విముక్తి లేదు. వాడు ఎప్పుడూ కుక్క, వాడు డొక్క ఎవడో పగల కొడతాడు, ఆ తర్వాత మళ్ళీ చావడం, మళ్ళీ కుక్క పక్క పగలడం, మళ్ళీ పక్క మళ్ళీ కుక్క, కలియుగాంత వరకు కుక్కగా తిరుగుతూనే ఉంటాడు. ఎవడైనా వెకిలి వేషాలు ఇస్తే వాళ్ళకి ఇదే శిక్ష అని కుక్క అనగానే రాముడు గట్టిగా చప్పట్లు కొట్టి, విన్నారు కదా ప్రొఫెసర్ సునకారావు గారు చెప్పిన మాట, కాబట్టి ధర్మమునకు వ్యతిరేకంగా పెడితే ఏ శిక్ష అనుభవిస్తామో తెలుసుకోండి. కొన్ని పదవుల్లోకి వెళ్ళడం కాదు, ఆ పదవిలో జాగ్రత్తగా ఉండాలి. దుర్వినియోగం చేస్తే ఎటువంటి శిక్ష అనుభవిస్తామో కుక్కని బట్టి నేర్చుకోండి అంటూ ఉండగా, రాముడి ధర్మం వల్ల కుక్క స్వర్గానికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. పాపం కౌలంచరం పీఠాధిపతి గారు ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల దగ్గర ఒక కుక్క కనబడుతోంది, అదే అనుకుంటున్నాను నేను. రోజు మా ఇంట్లో చిరాగానే ఇళ్ళ వస్తుంది తోకాడిస్తూ, పాపం దానికోసం ఒక బిస్కట్ అది వేస్తూ ఉంటాను. ఎరా నేను చెప్పానా వినకుండా ఉన్నావా అని ఆనాడు రాముడు అన్నమాట నిజమైంది అనిపిస్తుంది నాకు. వాడిని చూసినప్పుడల్లా మా ఇంటికి ఎదురుకుండా ఒక కుక్కారం ఉన్నాడనమాట. ఆ కరెక్ట్గా మళ్ళీ మా స్థలంలోనే పడుకుంటాడు వాడు. ఎందుకో కానీ బహుశా నేను రక్షిస్తానని నమ్మకం ఏమిటో. ఈసారి మీరందరూ వచ్చినప్పుడు ఆ కుక్కను చూపిస్తాను, ఆ కుక్క బాగుపడాలని కోరుకోండి. పాపం ఇంకెన్ని కుక్క జన్మలండి బాబు, ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి కలియుగం. అయ్యా ఇవి కథలన్నీ ఇవి కథలు కావు, ఇవేం వృధలు కావు, మానవ వ్యథలను లోకానికి అందిస్తున్న కథలు. రాముడు ధర్మాత్ముడు, ఈ తన చరిత్ర ద్వారా ప్రజలకు గొప్ప సందేశం ఇచ్చాడు. అందుకే రామకథ నిజంగా సుధా అన్నారు. సుధాం పిబన్నేకయేవ నరస్యాదజరామరహ, అమృతం తాగినవాడు ఒక్కడే, ఎవడన్నా అమృతం తాగితే ఆ తాగినవాడు ఒక్కడే అజరామరుడు అవుతాడు. ముసలితనం ఉండదు, చావు ఉండదు, అది కూడా కలియుగాంతం వరకే. కానీ రామకథామృతం కనుక తాగితే కులమేవ అజరామరం, ఆ వంశమంతా శాశ్వతంగా తెరుస్తుంది, వాళ్ళు నరకానికి వెళ్ళరు. అందుకే అమృతం కంటే రామకథామృతం గొప్పదని మన పెద్దలు చెప్పారు. ఎప్పివన్ సతతం రామ కథామృతం అన్నారు. అమృతం నోటితో తాగుతాం, మరి కథామృతం ఎలా తాగుతాం? చెవులతో తాగుతాం, అంటే చెవులతో శ్రద్ధగా వింటాం. మీరు రోజు విన్నారు కానీ శ్రద్ధగా విన్నారులేండి. ఇందులో ఒక్కళ్ళు కూడా మధ్యలో బయటికి వెళ్ళలేదు అసలు. మొదటి నుంచి చివరి దాకా నాకంటే ముందు వచ్చి కూర్చుని పాపం, నేను అక్షతలు వేశాక నేను వేసే 4 అక్షతలు వేయించుకుని పాపం అప్పుడు వెళ్ళారు. కాబట్టి పూర్తిగా శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క కటాక్షము లభించుగాక. ఇంకా మార్గ మధ్యంలో మీకే ఇబ్బందులు లేకుండా ఉండుగాక అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బహుశా ఇక్కడి నుంచి మీరంతా వరుసగా మీలో చాలామంది పరమ పవిత్రమైన నైమిషారణ్యం అనిమిష క్షేత్రానికి వెడతారు, అక్కడి నుంచి గయ్య వెడుతున్నారు, గయ్య నుంచి కాశీ వస్తున్నారు, కాశీ నుంచి మళ్ళీ పుణ్యాల రాశి అయిన మూసీకి వెళ్ళిపోతున్నారు. అందరు ఎవరు ఇళ్ళకేసి వాళ్ళు వెడుతున్నారు మొత్తం మీద. అందరూ కూడా సుఖంగా దారిలో ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయగాక, మీ ఏసీ చెడిపోకుండా రైల్లో కూడా ఏసీ పనిచేయగాక, విమానంలో కూడా ఏసీ పనిచేయగాక, మీ ఇంటికి వేసి వెళ్ళేదాకా అని మంగళాశాసనం చేస్తూ ఇప్పుడు పాపం ప్రొఫెసర్ చంద్రశేఖర్ గుప్తా గారు తక్కిన కార్యక్రమం నిర్వహిస్తారు. మీరందరూ ఇవాళ మాత్రం రోజు ఎలా ఉన్నా ఆఖరి రోజు కనుక అక్షతలు వేయించుకున్నాడండి. రోజు నేను వేస్తూనే ఉన్నాను కొన్ని అక్షతలు. ఈ అక్షతలతో పాటు రకరకాల అక్షతలు వేశాను. ఈ అక్షతలు మాత్రం తప్పక వేయించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
మీరు అక్కడ నేను మాకు ఇబ్బంది లేదు
ఓం యో పా వస్ పా మేరా గుప్తా గారు సన్మానించడం అనేది ఏంటి తీసుకోండి. చోటు నిలబడండి, అయిన తర్వాత మనం అందరం కలిసి గురుగారి ఆశీర్వదం తీసుకుందాం. ఎవరు కూడా లైన్లో రావద్దు. సత్యసాయి వాళ్ళు ఓన్లీ అందరూ కూడా తెలుసుకున్నారు. సమృద్ధి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పక్కన నిల్చోనండి. ఒక చోట వీళ్ళు మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఎంబడే కంటిన్యూ రండి, అందరం కలిసి గురుగారి ఆశీర్వదం తీసుకుందాం. మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ అక్కడ అయిపోయిన తర్వాత రండి. ఒక చోట నిలబడి అందరూ లైన్లో రాకండి. సాయిరామ్ అండి, సాయిరామ్ కృష్ణయ్య గారు అందరూ ఒక చోట నిలబడండి. రైట్, ఇది అయిందంటే అందరం కలిసి గురువు గారు ఆశీర్వదిస్తున్నాం.
Thank you. Thank you. ಮುಂದೆ Mahalakshmi. సకియలంబోరులకు చరణకి సలయమునకు సకియలంబోరులకు శరత మగు ముత్తేల తీరాజనం అరిది జగదంబునకు అదివని జనాభ్యకు అదివని జనా
చెప్పి